మేట్ అనుకోండి, కొలీగ్ అనుకోండి, సఖా అనుకోండి, జాలాకుల్ మహర్షి రాసినటువంటి పుస్తకం మనం చెబుతున్నాం. తేడా అర్థమైంది కదా. ఒకటి భారతీయుల ప్రకారము ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటున్నాం పొద్దున్న, సాయంత్రము మనము భారతీయులమైనట్టుపట్టికి కూడా రెండు విషయాలు మనకి తెలియదు. పునర్జన్మ ఉంది అంటున్నాం తప్ప ఆ పునర్జన్మ ఏమిటో, ఇదివరకు జన్మల్లో మనం ఎలా జీవించామో, రేపు రాబోయే జన్మలు ఏంటో, ఇవి రెండూ తెలియాలి. ముఖ్యంగా ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ క్లాసులు పూర్తి అయ్యేసరికి మీకు రెండు విషయాలు చాలా స్పష్టంగా, యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః ఎదన్నేనా తిరోహతి ఏతావాన్ అస్య మహిమ. ఈ ఆత్మ, ఈ ప్రాణి, ఈ మానవ శరీరధారి ఎంత గొప్పవాడు అంటే ఏతావాన్ అస్య మహిమ, ఎంత గొప్పదో అది, ఎంత గొప్పదది. యద్భూతం యచ్చ భవ్యం, జరిగినది జరగబోయేదికి మధ్య లింక్. మీరు జరిగిపోయిన దానికి జరగబోయేదానికి మధ్య లింక్. ఈ పాయింట్ మీకు అర్థమైపోతే అసలు మీ జీవితాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ రోజు కిందటి వరకు ఏం జరిగిందో, రేపు ఏమి జరగబోతోన్న దానికో ఈ రోజు లింక్. ఈ రోజు లింక్ అది, మనకి కిందటి రోజుల్లో ఏం జరిగిందో తెలియదు. జీవించాం మనం, ఏం జరిగిందో మనకి తెలియదు. ఏం చేస్తే ఏమవుతుందో తెలియకుండా బెనారస్ లో ఉన్నప్పుడు నాకు అదొక సెంటర్ ఉంది ఇక్కడ. ఏం సెంటర్? అది శంకర విలాస్ సెంటర్ లాగా అక్కడ గదోలియా అనే ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లో నేను నా స్నేహితుడు లాల్ అనేటటువంటి వాడు ఒక నవలలు ఇచ్చేటటువంటి షాప్ దగ్గర కూర్చునేవాళ్ళం. జవహర్ లాల్ అని షాప్ దగ్గర కూర్చునేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటాం, మాట్లాడుతున్నాను నేను. ఎవరికో నా కాలు తగిలింది కాబోలు, నాకు తెలీదు తగిలిందని కూడా మాట్లాడుకుంటున్నా, నవ్వుకుంటున్నా, కేరింతలు కొట్టుకుంటున్నాను. ఒక గంట తర్వాత వాడు వచ్చాడు కత్తి పట్టుకుని. కాశీలో ఇది చాలా సహజం, చంపేస్తాను నేను అన్నాడు. గుండా వాడవుడు నాకు తెలియదుగా, నా కాలు అడిగి తగిలిందని. కాని వాడు గుండా తాగి ఉన్నాడు. పక్కనే వాచ్ రిపేర్ షాప్ ఉంటుంది. ఆ వాచ్ రిపేర్ షాప్ దగ్గర నుంచి పెట్రోల్ వాడతారు వాళ్ళు క్లీనింగ్ కి, పెట్రోల్ ఇవ్వన్నాడు. ఎందుకు? నా మీద పోసేయడానికి పోసాడు వాడు. నాకు ఒళ్ళు మంది సాచి లెంపకాయ కొట్టాను. నా జీవితంలో నేను నిజంగా కొట్టింది వాడినేనేమో. పడ్డాడు వాడు తూకాలలో, నా శక్తి వల్ల కాదు, తాగి ఉన్నాడు వాడు. తూకాలలో పడ్డాడు, నా ధర్మం నేను వచ్చేసా. రెండో రోజు 20 మంది గుండాలతో వచ్చాడు నేనుంటున్న చోటకి, నన్ను కొడతావా అని. కానీ నేనున్న చోట నేనంటే చాలా గౌరవం అక్కడున్న వాళ్ళకి. అందులో ఒకడు పరమగుండ, వాడికి ఎందుకు గౌరవం? ఒకరోజు నెత్తులు తడుస్తూ కత్తితో నా దగ్గరికి వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకు తలుపు కొట్టి నేను ఒకరిని చంపేశాను. నేను ఇంకా మీరే రక్షించాలి మాస్టారు, నేనే రక్షిస్తాను. వాడు కత్తి పట్టుకు వస్తే దమ్మే ఉంది, సరే రా అన్న. వాడు అదృష్టం బాగుంది, వాడికి ఏం అవ్వలే. అది వాడికి నా మీద గౌరవం. ఈ గుండాలు ఎప్పుడైతే వచ్చారో వాడు చూశాడు వాడి ఇంట్లోంచి, మాస్టర్ ఇంటికి వస్తారా మీరు? సరే, వాళ్ళు స్నేహితులు అయిపోయారు. నేను కాశీలో ఉన్నంత వరకు వాళ్ళ అండ చాలా ఉండేది నాకు. నన్ను చంపబోయి నన్ను పెట్రోల్తో కాల్చేస్తాం అన్నవాడది. యద్భూతం యచ్చభవ్యం, ఇంతకీ సంఘటన ఎందుకు చెప్పాను అంటే నాకు తెలియకుండానే ఒకటి కాలికి తగిలింది నా కాలు. వాడు అవమానం ఫీల్ అయ్యాడు, చంపేబోయాడు వాడు నన్ను ఆ రోజు. నెక్స్ట్ డే ఏమైంది? ఆ చంపబోతాను అన్నవాడే నాకు కాశీలో 3 ఏళ్ల పాటు చాలా అండగా జీవించాడు. చాలా చాలా, ఎందుకంటే కాశీలో ఇది చాలా మామూలు. అందుకే మీకు తెలియదు నేను అలాంటి వాళ్లతో కూడా చాలా తిరిగాను. మీరేం తిరిగారో నాకు తెలియదు, కానీ అన్ని రకాల వాళ్ళని చూశాను నేను. అన్ని రకాల టెన్షన్స్ అనుభవించాను. మరి చంపేస్తానంటే మీకే నేను నవ్వుతో కూర్చున్నానన్న మీ ఉద్దేశం. వాడు పెట్రోల్ పోసేస్తానంటే షేపులు మారి ఉంటాయి కాశీలో. నేనే హీరోనని నేను చెప్పడంలే. కానీ యద్భూతం యచ్చ భవ్యం, కానీ ఆ సంఘటన దేనికి లింక్ అయింది? ఇంతకీ మంచి జరిగిందా చెడు జరిగిందా అని ఇంతకీ ప్రశ్నది. ఆ లింక్స్ అర్థమవుతున్నాయా మనకి? అర్థమవుతే పురుషసత్వం అర్థమైనట్టు. ఉతామృతత్వశేషాన ఉతా అవును కదా, ఎంత అద్భుతంగా వర్డ్ వేస్తారో వాళ్ళు మ్యాజిక్లు. ఏంటి అమృతత్వస్య ఈశాన, అమృతత్వానికి అధిపతివు నువ్వు. ఎవరు నువ్వే, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అమృతత్వానికి అధిపతి. యదన్నేనా తిరోహతి, అన్నం తీసుకుంటున్నాడు వాడు, అన్నం లేకుండా వీడు బతకలేడు. కానీ అమృతత్వం అంటే ఏంటి, అన్నం లేకుండా బతకగలగాలి అంతే కదా. కానీ వీడు అన్నం తీసుకుంటున్నా కూడా అమృతత్వం వైపే వెళ్తున్నాడు. అది మీకు అర్థమవుతోందా అని పురుష సూక్తం చెప్తుంది. దానికి ఇది నాంది శ్రీ సూక్తం. అంచేత ఆ దేవతా విజ్ఞానానికి బేసిస్ అయినటువంటి విజ్ఞానం నేర్చుకోండి అని చెప్తున్నాను. కానీ ఆ విజ్ఞానం నేర్చుకోవాలి అంటే నేను చెప్పిన కండిషన్స్ అన్ని మీరు పాటించాల్సిందే. అందుకు మిమ్మల్ని అంత ఇన్సిస్ట్ చేసేది నేను. ఇది పాటించకుండా మీకు ఈ విద్య రావాలంటే ఎలా వస్తుంది? క్యాలిక్యులేటర్ ఉపయోగించుకోవడం చేత కానీ వాడు కంప్యూటర్ని ఉపయోగించుకుంటాడు. ఎక్కాలు రానివాడు లెక్కలు ఏం చేస్తాడు? సంస్కృతం రానివాడు వేదాలు ఏం చదువుకుంటాడు? నేను చెప్పినటువంటి సూత్రాలు, మౌనము, ఆజ్ఞాచక్రం మీద జీవించటం అన్నది చెయ్యండి. మీరు ఇక్కడ కూర్చోండి రాత్రి పగలు. ఎప్పుడు కూర్చోవాలి? ఇంట్లో బాధ్యతలు లేకపోతే. పని ఉంటే ఆ పని చేయటమే బాధ్యత. చెప్పులు కుట్టేవాడు రైదాస్, కాశీ వెళ్తున్నారు, చాలా భక్తుడు. మీరాబాయికి గురువు రైదాస్. మీరాబాయి ఎంత గొప్పదో తెలుసు కదా. ఈయనేమో చెప్పులు కుట్టేవాడు, మీరాబాయి ఎవరు? మహారాణి. చెప్పులు కుట్టేవాడు, మహారాణి గురువు. వెళ్తున్నారు వీళ్ళు కొంతమంది ఆ రాజస్థాన్లో మేవార్ అనుకుంటా ఈవిడుండే ఊరు, రైదాస్ ఉండేది. అక్కడి నుంచి కాశీకి వెళ్తున్నారు గంగానదిలో స్నానం చేయాలని. ఈయన వస్తానన్నాడు. అప్పుడు చెప్పులు కుట్టడం అంటే ఇలా వెళ్ళి కొనుక్కోవటం ఏం కాదు కదా, చాలా టైం పట్టేది. ఈయన అనుకున్న టైంకి చెప్పులు కుట్టలేదు. అంచేత నేను కాశీకి రాను, నేను చెప్పులు కుట్టుకోవాలి అన్నాడు. ఏం చేయాలన్న, కాశీకి వెళ్ళట, చెప్పులు కుట్టుకోవాలి, బాధ్యత. మీరు అదే అర్థం చేసుకోండి, మీ బాధ్యత ఏమిటి. అది మీరు కరెక్ట్ గా చేసుకోలేకపోతే మహారాణికి గురువు అవ్వలేరు. మీరు మీ బాధ్యతను మీరు నిర్వర్తించకుండా దయచేసి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవర్తిస్తాం అనకండి. మరి బాధ్యతలు తీరేక ప్రవర్తిస్తామంటే బాధ్యతలు తీరేక చెప్పేవాడు దొరకడు మీకు. మీ బాధ్యతలు తీరేంత వరకు గురువు ఉండద్దు చెప్పగలిగేవాడు. మరేం చేయాలి? ప్లానింగ్, మీ టైంని విభజన చేసుకోవాల్సిందే. మీరు ఎలా చేసుకుంటాం అని అడగకండి, మీరు చేసుకోవాలి. అది చెప్పులు కుడుతూ కూర్చున్నాడు. కానీ వెళ్తూ ఉంటే ఏమన్నాడంటే, గంగానదిలో దక్షిణ ఇవ్వండి నా తరఫున అని అప్పుడున్న ఏదో ఒక దీనార్ ఏదో ఇచ్చాడు. అంటే మన నయా పైసలు లాంటిది, చాలా తక్కువ డబ్బు. సరే అని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ రైదాస్ అంటే గౌరవం వాళ్ళకి, తెలుసు కదా గొప్పవాడని, ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడని. సరే స్నానం అని చేశారు. కానీ మర్చిపోయారు వాళ్ళు ఇది వేయటం. రైదాస్ ఇచ్చినటువంటి డబ్బు వేయటం మర్చిపోతే వాళ్ళు తిరిగి వచ్చేస్తూ ఉంటే గంగానది అడిగిందిట, మరి నాదో సిద్ధిసాయి అడిగినట్టు. అప్పుడు వాడికి గుర్తొచ్చి విసిరాడు. గంగ ఒడ్డు వరకు వెళ్లి భక్తితో వేయటం బద్ధకం. మనం కూడా దేవుడి దగ్గర అసలు ఏ విధమైనటువంటి భక్తి ఏంటంటే మనకి ఇది విగ్రహమే అనిపిస్తుంది. మీరు సాయిని విగ్రహం అనుకోవద్దు అని అనేక నిదర్శనాలు ఉన్నాయి కదా మీ జీవితాలలో, మీ జీవితాలలో, ఇంకోళ్ళ జీవితాలు ఎందుకు. కానీ మీకు అది విగ్రహమే అనిపిస్తుంది. సాయి వెండి విగ్రహాన్ని తీసుకొస్తూ ఉంటే అసలు సాయి వస్తున్నప్పుడు చూపించే కనీస ఆదరణ అయినా మనం చూపించగలుగుతున్నాం? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అది లేకుండా అక్కడ సాయి ఎలా కనిపిస్తాడు మీకు? యద్భావం తద్భవతి. భావాన్ని తెచ్చుకోండి అని చెప్తున్నాను నేను. తెచ్చుకుంటే వచ్చేది ఇదంతా కూడా. తినగా తినగా వేప వేమ తీయనగును లాగే, చేయగా 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 ఆ స్టేట్ వచ్చేస్తుంది మీకు. అందుకే ఈ రూల్స్ అన్ని పెట్టారు ఇక్కడ. విసిరారు గంగానదిలోకి. ఏమైందో తెలుసు కదా, బంగారపు చేయి బయటకు వచ్చి సేకరించింది. మనం విసిరితే ఏం ఉండదు అక్కడ. ఆ భావన అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. మీరు గాభరా పడిపోకండి. మీరు చేయలేమేమో, ఎందుకు చేయలేరు? మనిషి అన్నవాడు ఎవడైనా ఈ పనులు చేయగలడు. ఇంచేతంటే ఉతామృతత్వ శేషాన, అమృతము యొక్క అధిపతివి నీవు. అజోపిస్సన్ నవ్యయాత్మ భూతానామీశరోపిస్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ఇరుక్కుపోయావు నీకు, నీ మాయలో నువ్వే ఇరుక్కుపోయినావు. బయటపడు. బయట పట్టడానికి నీ అంతటి నువ్వు బయట రాలేకపోతున్నావు కనుక ఎవడో నిన్ను గిచ్చాలి. ఎవడో నిన్ను క్లైబ్యం మాస్కమమ పార్థ నైతత్వ విపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తిక్వోత్తిష్ట పరంతప నీరసం వదులుకో. భయపడకండి, లాగించండి. దాన్నే మొదటి పాయింట్ శ్రీ సూక్తంలో మనం చదువుకున్నాం, శ్రద్ధ సబూరి. ఈ నియమాల మీద శ్రద్ధ ఉండాలి మీకు. శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు. ఉప్పు వేస్తే ఉప్పనవుతుంది, పంచదార వేస్తే తీపిగా ఉంటుంది. అంచేత మనం రెండు కలుపుకుంటాం షర్బత్లో. ఎంత కలుపుకుంటాం? మనకి ఎంత రుచి కావాలో అంత కలుపుకుంటాం. ఎందుకు కరెక్ట్గా కలుపుకోగలిగాం? ఉప్పు ఉప్పగా ఉంటుందని తెలుసు. అలాగే మనము ఉతామృతత్వ శేషాన, అమృతత్వం యొక్క పుత్రులం మనమే. మళ్ళీ స్వమాయయ, మన యొక్క మాయ చేతి ఇరుక్కుపోయాం. ఈ రెండు మనకు అర్థమయ్యాయి నియమాలు. ఈ రెండే నియమాలు. నువ్వు ఖచ్చితంగా అమృతత్వం యొక్క పుత్రుడివే, దేవతవే అని ఎవడు చెప్పటం లేదు, ప్రతి గురువు చెప్తున్నాడు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, నిజమే చెప్తున్నాను, నేను అబద్ధము చెప్పటం లేదు అని చెప్పుకుంటున్నాడు అబద్ధం చెప్పినటువంటి వ్యక్తులు. సత్యము మూర్తీభవనించినటువంటి వ్యక్తులు, అబద్ధము చెప్పనటువంటి వ్యక్తులు ఈ మాట అంటున్నారు. సత్యం వదిష్యామి ఎందుకంటున్నారు? అది అంత నిజము కనుక. నిజానికి నిజం అది. కొంచెం మీరు సాహసం చూపించగలగాలి, కొంచెం మీరు ధైర్యం చూపించగలగాలి. ఏ డైరెక్షన్ లో మీరు ధైర్యం చూపించాలి అన్నది నేను చెప్తున్నాను. డైరెక్షన్ కరెక్ట్ చేసుకోండి. మీరు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేటటువంటి రోజులు కావు ఇవి. ఆ రోజులు వేరు, అది భక్తి సంబంధమైనటువంటి రోజులు. ఇది ఏడవ కిరణానికి సంబంధించినటువంటి రోజులు. మీరు కలియుగంలో ఉన్నారు. ఇంతవరకు చదువుకున్న నియమాలన్నీ కూడా ద్వాపరయుగానివి. వ్యాసుడు రాసినవన్నీ ద్వాపరయుగానికి రాశాడు. డాల్టన్ నియమాలు నేల్స్ బోర్ నియమానికి ఆపాదిస్తామంటే ఎట్ట? మీరు ఆ కామన్ సెన్స్ ఎందుకుండదు మీకు? ఖచ్చితంగా మనం వ్యాసుడి కంటే గొప్పవాళ్ళమే. కానీ ఆచరిస్తే, ఆచరించకపోతే ఎట్ట? అర్థమవుతుందా? కానీ దానికి నియమాలు చెప్తున్నాను నేను. సామూహికత కావాలి. ఏ పని చేసినా కలిసి చేయండి. చిన్న చిన్న కథలు. పరమానంద శిష్యులు సూది తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళ గురువు ఏం చెప్పాడు? వానికి కలిసి చేయండి అన్నారు. మరి కలిసి ఎలా చేస్తారు? సూదిని ఎలా కలిసి తాగలరు? ఓ దూలానికి గుచ్చి దూలాన్ని అందరూ పట్టుకున్నారు. ఆ కథలు అందుకు చెప్పిన అవేం చెత్త చెత్త కథలేం కాదు, పరమానందాన్ని తీసుకొచ్చేటటువంటి కథలు అవి. మనకు అర్థం కాక ఇలా చదువుకుంటాం హాస్యంగా. మన టీచింగ్ మెథడ్స్ అంత గొప్పవి. దాన్ని రెండు వైపులా మీరు మామూలుగా అవుతే నవ్వుకోండి, లేదు ఆధ్యాత్మిక జీవితం ఎలా జీవించాలో చెప్తారు అక్కడ. సామూహికత ఏది ఇక్కడ తెచ్చుకోండి. అది సామూహికత లేదు ప్రపంచంలో, ఎక్కడా లేదు ప్రపంచంలో. ఆ సామూహికత మీకు అంత సులభంగా వంట పట్టదు. న్యాచురల్ కదా, కొత్త విద్య కదా. అంచేత మీరు కంగారు పడిపోతే ఎట్ట? మాకు వంట పట్టడం లేదు అని. అంత ఈజీగా వంట పట్టితే అసలు ఇన్ని కథలు ఎందుకు, ఇన్ని క్లాసులు ఎందుకు? మీరే అయిపోదురు, మీ దగ్గరికి నేనే వచ్చి ఉండేవాడిని. అర్థమవుతుందా? అంచేత నిష్ఠ సబూరి అంటే అర్థం అది. నియమాల మీద నమ్మకం. అమృతత్వ ఈశాన, అజోపి సన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వ మధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. నువ్వే ఇరుక్కున్నావు, నువ్వు బయటపడలేకుండా ఉన్నావు అనేగా అందరూ చెప్పేది. బయటపడండి. బయట ఎలా పడతాం? దానికి మెథడ్స్ అంతా కూడా. రెండో మెథడ్ ఏం చెప్పాడు అంటే, గురువు ఎవరు, ఏ వ్యక్తి ఇది చెప్తున్నాడు అన్నదానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వకండి. కామన్ సెన్స్, లాజిక్ ఉపయోగించండి. రోజులు మారే. ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు? గురువు చెప్పింది చేయండి అనేవారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? గురువు చెప్పింది కాదు చేయాల్సింది. గురువు దానికి కారణం చెప్పాలి. ఈ కారణం వల్ల నేను ఇది చెప్తున్నాను. అది సబూగా అనిపిస్తే, లాజికల్ గా అనిపిస్తే. ఇదివరకటి పెద్దలు, శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పేవాడు ఎప్పుడైనా? ఇలాగా పెద్దలు చెప్పారు, కవయో వదంతి. ఇదివరకు మహాత్ములు ఇలా చెప్పారు. నేను కాదు చెప్పేది ఇది. నేను కేవలము ఆ పరంపరలో ఒక వ్యక్తిని. మీరు కూడా ఆ పరంపరలో వ్యక్తులే అవుతారు. అందరూ కూడా చివరికి ఆ పరంపరలోని వ్యక్తులే అవుతారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయోది. పరంపర, పరంపరతో వచ్చేటటువంటి దాన్ని గుర్తుంచుకోండి. వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వవద్దు ఎప్పుడూ కూడా. చెప్పిన దానికి ప్రాముఖ్యత ఇవ్వండి. కానీ ఒక వ్యక్తి దగ్గరే నేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నావు అంటే, నేను ఒకలాగా చెప్తా ఇదే విషయాన్ని, ఇంకోళ్ళు ఇంకోలాగా చెప్తారు ఇదే విషయాన్ని, ఇదే పుస్తకాన్ని. రెండూ రైతే. వాడు చెప్తున్న దారిలో మీరు వెళ్ళిపోండి, వీడు చెప్తున్న దారిలో అయినా వెళ్ళిపోండి. దారి నిర్ణయించుకున్న తర్వాత దారి తప్పుకోవద్దు. లేకపోతే ఎక్కడికి వెళ్ళలేరు మీరు. పాయింట్ అది. కానీ మీరు వెళ్తున్నటువంటి దారి కరెక్ట్ ఏమన్నా కాదో 10 మందిని అడగండి, ఆ దారిలో వెళ్తున్నటువంటి వాడిని. ఇప్పుడు మనకి రోడ్డు తెలీదు, వెళ్తున్నాం కారులో, ఏం చేస్తాం మనం? ప్రతి చోట కారుని ఆపుతాం, అడుగుతాం బాబు అక్కడికి వెళ్ళాలి, మేము ఎలా వెళ్ళాలి. ప్రతి చోట మీరు కరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఉండండి. ఇది రెండో పాయింట్. మొదటి పాయింట్ నిష్ఠా సబూరి, రెండోది వ్యక్తి ముఖ్యము కాదు, వ్యక్తి చెప్తున్నటువంటి జ్ఞానము ముఖ్యము. మూడోది ఏం చెప్పాను? పెరుగుతూ ఉంటాయి. అంచేత ఇంత జ్ఞానం మీకు వస్తున్నప్పుడు దానికి తగినటువంటి ఆచరణ లేదనుకోండి, మరి చాలా చికాకుల్లో పడతారు. ఆచరణ కావాలి. ఆచరణ ఏ యాంగిల్లో చేయాలో చెప్తూనే ఉన్నాను కదా, అవే ఆచరించండి. మీరు మళ్లీ మళ్లీ వారం అంతా ఇవాళ చెప్పిన టేపు వినమనేది అందుకు, మీకు అనిపిస్తుంది, మీకు వినిపించింది, అర్థమైందని. మీరు మళ్ళా వింటే మీకు తెలుస్తుంది కొత్త యాంగిల్లో ఆ విషయాలు. ఈ మూడు పాయింట్స్ అర్థమే కదా. నిష్ఠా సబూరి, గురువు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యము. జ్ఞానం తెలిసిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఆచరించకపోతే, అక్కడ రాసుకున్నారు కదా, విన్నదాన్ని ఆచరించకపోతే అజ్ఞానమే అది, మీకు తెలిసినా తెలియకపోయినా ఒకటే. దీని తర్వాత ఏం చెప్పాను నేను, ఇది చేయటం వల్ల మీకు 4 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మొట్టమొదటి ప్రాబ్లం ఏంటి అంటే స్పిరిచువల్ మనోవిజ్ఞానము, ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం మీరు నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం నేర్చుకున్న వాడికి ఇంకో 2 మనోవిజ్ఞాలు స్వతహాగానే వస్తాయి, ఇమోషనల్ సైకాలజీ, మెంటల్ సైకాలజీ. ఈనాడు ఫారిన్ కంట్రీస్ లో అక్కడ ఇమోషనల్ అండ్ మెంటల్ సైకాలజీ మీద విపరీతమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది. ట్రాన్స్ పర్సనల్ సైకాలజీ అని అద్భుతమైనటువంటి పుస్తకాలు రాస్తున్నారు మెంటల్ మేకప్ మీద. కానీ దాన్ని మించినటువంటి సైకాలజీ భాగవతం. ఇంకోటి గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం తెలుసుకున్న వాడికి ఇమోషనల్ సైకాలజీ, మెంటల్ సైకాలజీ సహజంగానే వాడికి వచ్చేస్తే వాడు వేరుగా నేర్చుకోక్కర్లేదు, నెంబర్ 1. రెండోది ఏంటి అంటే స్పిరిచువల్ సైకాలజీ ఆటోమేటిక్ గా వస్తుంది. రెండో పాయింట్ ఏం చెప్పాను అంటే సోల్, ఆత్మ బ్రహ్మాండానికి సమన్వయం ఎలా ఉంటుంది, వాడిలో ఉన్నటువంటి శరీరాలు ఏమిటి. భౌతిక శరీరం గురించి మాత్రమే తెలిసినటువంటి డాక్టర్కి మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? మన జీవితాలలో వాడు డాక్టరు అంటే మీకు ఎంత మర్యాద ఇస్తారు మీరు? అలాంటిది మనలో ఉన్నటువంటి 7 శరీరాల యొక్క డాక్టరు మీరు అవుతారు. సిద్ధిసాయి మన గురుసత్తా, మన భౌతిక జీవితంలో యోగులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా 7 శరీరాల గురించి వాడికి తెలుసు. మీకు ఆ జ్ఞానం వస్తుంది ఈ క్లాసులు అటెండ్ అవటం వల్ల. ఇంకోటి ఏంటి, అతీంద్రియ శక్తుల్ని సులభంగా జాగృత, అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాక్యామ్య, ఇవి 8 రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. వాటిని అష్టలక్ష్ములు అని అక్కడ మనం పెట్టుకుందాం. ఈ అష్ట ప్రకృతులని భగవద్గీతలో చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా డేంజర్ లేకుండా మీలో వికసిస్తాయి, మీకు తెలియకుండా వస్తాయి ఆ శక్తులు. అది అర్థం చేసుకోండి, డేంజర్ లేకుండా అంటే అర్థం అది. మీరు అది కావాలి అని కోరుకోరు. ఈ క్లాసుల్లో చెప్పిన విషయాలను ప్రాక్టీస్ చేస్తుంటే వింటే రాదు. నా మాట వింటే బాగుపడతా అన్నాడు అనుకోండి ఎవరితోనైనా, నేను చాలాసార్లు చెప్తాను వింటే బాగుపడితే అంటే వింటే బాగుపడతాడా? వింటే అంటే అర్థం ఆచరించమని, వింటాం కాదు. ఆ మాట మీరు అంటారా అనరా? ఇక్కడ అదే అంటున్నారు, మీరు వింటే అంటే అర్థం, వింటే అంటే దాన్ని మీరు ఆచరిస్తారని. పిండాండ బ్రహ్మాండ సమన్వయము, ఆధ్యాత్మిక మనోవిజ్ఞానము, చేతనత్వ విజ్ఞానము, 4వది అతీంద్రియ శక్తుల యొక్క జాగరణ. ఇదంతా జరగటానికి 3 రకాలైనటువంటి వ్యక్తులలో మీ స్థాయి ఏంటో తెలుసుకుని ఆ స్థాయి నుంచి ఇంకాస్త పై స్థాయికి ఎదగండి. మొదటి స్థాయి ఏంటి అంటే ఇదేదో బాగానే ఉంది, మాకు వినటానికి అభ్యంతరం లేదు. ఆ స్థాయి వాళ్ళు ఎక్కువ మంది భారతీయులు. ఆ స్థాయి వాళ్ళు ఇదో అతీంద్రియ శక్తులు ఉన్నాయి, ఆత్మ ఉంది, పిండాండం ఉంది, బ్రహ్మాండం ఉంది, 7 శరీరాలు ఉన్నాయంటే పోవా 7 శరీరాలు ఎక్కడున్నాయి అవి చూపించు, నీకు దమ్ముంటే అనం మనం అంటే ఏంటి మనం ఒప్పేసుకుంటాం సరేలే. కానీ ఒప్పేసుకున్న తర్వాత ఆ శరీరాలు గురించి వీళ్ళు చెప్తున్నది ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక చిన్న కుతూహలం ఉన్నటువంటి వ్యక్తుల సమూహం మనలాంటిది. కుతూహలం, దాని మీద యావ లేదు, తపం లేదు, ఇది నేర్చుకు తీరాలి అని ఏం లేదు. బాగానే చెప్తున్నారు, ఒక్కసారి అలా చూద్దాంలే ఏమవుతుందో. అది ఒక ఫస్ట్ స్టేజ్, కుతూహలం ఉన్నటువంటి వ్యక్తులు. రెండోటువంటి వ్యక్తులు ఆస్పిరెంట్స్ అండ్ డిసైపుల్స్, సాధకులు శిష్యులు. సాధకులు శిష్యులుగా మారుతారు. సాధకుల స్థితిలో మనలో చాలా మంది ఉన్నారు. అనేక జన్మలు బట్టి అక్కడే ఆగిపోయాం. సాధకులమే తప్ప శిష్యులుగా మనం మారలేదు. ఎలా చెప్పగలం? మీ గురువు మీకు సూక్ష్మ జగత్తులో కనిపించి నీ గత పూర్వజన్మలు, రాబోయే పూర్వ జన్మలు, మూడు జన్మలు చెప్తేనే మీరు శిష్యులు. అంతవరకు మీరు శిష్యులు కారు. గుర్తుంచుకోండి, అది శిష్యరికం అంత ఈజీగా ఏమి వచ్చేది. మీకు గత మూడు జన్మలు తెలియాలి, రాబోయే మూడు జన్మల్లో ఏమవుతారో తెలియాలి. అందుకే సిద్ధిసాయి సత్యసాయి వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో కస్తూరి నా మదర్ అని చెప్పాడు. సత్యసాయి గురువు గారు చెప్పారు అలాగా. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో నెక్స్ట్ బర్త్ గురించి ప్లాన్ వేసుకుంటాడు శిష్యుడు. రామకృష్ణ పరమహంస నెక్స్ట్ బర్త్ లో తను ఏం చేయబోతున్నాడు, ఎక్కడ పుడతాడో చెప్పాడు. ఎక్కడ పుడతాడో ఎందుకు చెప్పాడంటే అక్కడ తల్లిదండ్రుల గురించి తెలుసన్నాను. ఇంకా అది అర్థం చేసుకోండి ఆ పాయింట్. మీకు ఆ దమ్ము ఉండాలి. కర్మ సంబంధము, కార్మిక లింక్స్ మీకు ఎంత తెలియాలి అంటే అంతేత గురువుల దగ్గర కొంతమందికి ఎక్కువ ఫేవరెట్స్ అయినట్టు కనిపిస్తారు. ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో ఆ గురువుకి ఖచ్చితంగా కాబోయే రిలేషన్స్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా. పునర్బంధం లేకుండా జత పరంపర ఉండదు. ఎవరు దగ్గర అవుతారు, ఎవరు దూరం అవుతారు అనేటటువంటి పిచ్చి ప్రశ్నలు మీరు వేసుకోకండి. మీకు ఆ హక్కు లేదు, మీకు తెలీదు. కానీ అది తెలియని వాళ్లలోంచే మళ్ళా ఆ గురువు తన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని ఎన్నుకోవాలి. అవునా? తెలిసిన వాళ్ళ దగ్గర ఆ గురువు పుట్టాల్సిన అవసరమే లేదు. అంచేత గురువుకి తెలుస్తుంది ఎవరిని ఎన్నుకుంటున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు. దేనికి ఎన్నుకుంటున్నాడు కూడా తెలియదు. వాడు చెప్పడు కూడా. చెప్పాడు అంటే ఖచ్చితంగా ఏదో మోసం ఉందని అర్థం చేసుకోండి. అది ఇంచేత రాజవిద్య రాజగుహ్యం కింగ్లీ సీక్రెట్ అని చెప్పి మీకు అలా తెలిసిపోతూ ఉంటే ఇంకా అదేం విద్య, అదేం రాజవిద్య. మీకు అసలు కృష్ణుడు లాంటి వాడు ఇది రాజవిద్య అని చెప్పినప్పుడు, లలితా సహస్రనామాన్ని అగస్త్యుడు అనేటటువంటి వాడు, అంతటి వాడు హయగ్రీవుడు లాంటి వాడు ఇది రహస్య నామాలు అని తెలిసాక, ఆ రహస్యాన్ని నేను విప్పి చెప్తున్నాను అని ఎవడైనా రాస్తే పుస్తకం, మీకు రహస్యం తెలిసిపోయింది అనుకుంటే రాసినవాడు పరమ మూర్ఖుడే, విన్నవాడు పరమ మూర్ఖుడే. నీకేం అర్థం కాలే. ఇంకేత రహస్యం అర్థమైపోయినటువంటి వాడికి మ్యాజిక్ లేదు. తెలుసా, రోడ్డు మీద మ్యాజిక్లు చూపిస్తుంటాడు. ఎంత ఆశ్చర్యపోతాం. నాకు బాగా గుర్తుంది, కాశీలో ఒకసారి నేను బయట వెళ్తున్నాను, ఓ ప్లాస్టిక్ డబ్బా నుంచి ఇలా తీశాడు మూత, ఏమీ లేదు కదా అన్నాడు. మళ్ళా పెట్టాడు, మళ్ళా తీశాడు, అందులో గుడ్డుంది. ఎంత ఆశ్చర్యం. 20 రూపాయలు ఇది, ఇది అయితే నువ్వు చేయగలవన్నాడు. తర్వాత పక్కకు తీసుకెళ్లి చూపిస్తే నేను ఎంత బాధపడ్డాను, దీనికి 20 రూపాయలా అని. ఏం చేశాడు వాడు, ఆ మూతలోనే ఒక గుడ్డు ఫిట్ అయ్యింది ఆకృతి. తీస్తున్నప్పుడు ఆ గుడ్డు కూడా బయటకు వచ్చేస్తుంది ఖాళీ. రెండోసారి తీస్తున్నప్పుడు స్క్రూ తిప్పుతున్నాడు వాడు. అంతేత రహస్యం తెలిస్తే అంతే, దేనికైనా అంతే, ఇదైనా అంతే. నేను ఇవ్వలేదు, 20 ఇవ్వలేదు, ఉదాహరణ చెప్తున్నా. కానీ అది తీసుకున్నారు మా తాతయ్య గారు, నేను అడిగానని చెప్పి ఆ కిట్ తీసుకున్నారు. నీకు గుర్తుందా లక్ష్మీ? అది రేపు తీసుకురా, చూపిస్తే ఏమీ లేదు. తెలియకపోతే మాత్రం అంత ఆశ్చర్యమే. అంచేత మీకు ఆశ్చర్య పడకపోతే ఆశ్చర్యవత్ పశ్చతి కచ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య, ఆశ్చర్యవశ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఆశ్చర్యంగా చెప్పుకుంటాం, ఆశ్చర్యంగా వింటాం, ఆశ్చర్యంగా చూస్తాం. చూసినా నీకు అర్థం కాకపోతే అది రహస్యం. అర్థమైపోయిందంటే ఇంక రహస్యం ఏముంది? అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. మ్యాజిక్, మ్యాజిక్, ఏ ట్రీటీస్ ఆఫ్ వైట్ మ్యాజిక్. అంచేత ఆ మ్యాజిక్ నేర్చుకోవటానికి కూర్చున్నాం మనం ఇక్కడ. ఆ మ్యాజిక్ తెలిసిన వాళ్ళు శిష్యులు. ఇది మ్యాజిక్కే, ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు, కష్టపడితే మనకే అర్థమవుతుంది అని ప్రయత్నించేవాళ్ళు సాధకులు. తేడా అర్థమైంది కదా? సాధకులకి కూడా తెలిసి ఇందులో ఏం లేదని. కానీ ఇందుకు లేదో పట్టుకోవాలి. పట్టుకుంటే శిష్యులు. మరి శిష్యుడు అయ్యాక ఏం చేయాలి వాడు? నెక్స్ట్ 3 బర్త్స్కి మీకు ప్లాన్ తెలుస్తుంది. ముక్తి ఉండదు. శిష్యుడు అవ్వగానే నీకు 3 జన్మలు బుక్డ్. ఈ జన్మే బతకలేక చస్తా ఉంటే ఇంకా మూడు జన్మలా అనుకున్నావు అనుకోను మొదటి శ్రేణి చెందుతావు. ఇప్పుడు చాలే బాబు, చాలా మంది ఏమంటారంటే నాయన మంచి మాట చెప్పు. చాలా ముసలాళ్ళు ముసలాళ్ళు అందులే నేను వాళ్ళ ప్రశ్న అడిగారు కనుక వాళ్ళు పడుచు వాళ్లే. ఎందుకంటే ఈ ప్రశ్న పడుచు వాళ్ళు ఎవరు అడగారు నన్ను. ఏమడుగుతారు, మంచి మాటలు చెప్పు నాయన, నువ్వు విసిగిపోయాం మేము ఈ జీవితం నుంచి, మాకు ముక్తి కావాలి అని. నేను నాలుగు మంచి మాటలు చెప్తే ఇంకో మూడు జన్మలు వస్తాయి మీకు కదా, కూడా ఈ జన్మే భరించలేకుండా ఉన్నా మళ్ళా మూడు జన్మల అనుకుంటే నేనేం చేసేది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శిష్యరికం అంటే అది యద్భూతం యచ్చ భవ్యం, రెండు అందుకు చెప్తాడు పురుష సూక్తంలో. అది మీరు ప్రతిరోజు ఆ పురుష సూక్తం చదివేది అందుకు మీకు తెలియాలి. అది పాస్ట్ బర్త్స్ తెలిస్తే తప్ప ఫ్యూచర్ బర్త్స్ తెలియవు. ఇవి రెండు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, గుర్తుంచుకోండి. మీరు ఇవి రెండు ఫిక్స్ అయ్యి పాస్ట్ బర్త్ మీరు మార్చలేరు కదా. పాస్ట్ బర్త్స్ వల్ల ఈ బర్త్ వచ్చింది మీకు, అంచేత ఫ్యూచర్ బర్త్స్ మారవు. మరి ఇంతకీ ఈ సాధన అంతా ఎందుకు? ఈ సాధకులుగా అవ్వాలనే మీరు పుట్టారు. వచ్చిన పెద్ద కూడా అది మీరు పెట్టుకున్న రూల్. అది నేనేం చేసేది, మీ కర్మ నా కర్మ అది. కానీ నా కర్మ నాకు అర్థమైపోయింది చెప్పాలని, మీ కర్మ మీకు అర్థం అవటం లేదు ఇది చేయాలని. వచ్చిన పెద్ద కూడా అది అర్థమవుతుందా? మీరు నిర్ణయించుకున్నది ఇది, ఇంకోళ్ళు ఎవరు నిర్ణయించలేదు. కానీ ఎలా తప్పుకోవాలి అన్నది పెద్దగా ట్రిక్ ఇప్పుడు వస్తుంది. జిందల్కి వెళ్ళాను నేను, మూడు రోజులు పారిపోదామని ప్రయత్నం చేశాను. అది ఎప్పుడైనా నారాయణరావు గారిని అడగండి నేను ఎంత గొప్పగా పారిపోదాం. ఆ డాక్టర్ స్వరాజలక్ష్మి గారు, సాయి భక్తురాలు ఆవిడ, నీకు ఎందుకు రామకృష్ణ నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా నిన్ను, నువ్వేం గాబరా పడకు. మూడు రోజుల తర్వాత ఐ కుడ్ డూ ఇట్. మీకు అంతే పరిస్థితి. మూడు రోజులు కాబట్టి మూడు నెలలు పట్టొచ్చు, మూడు జన్మలు పట్టొచ్చు, అది వేరే విషయం. కానీ తెగ్గొట్టుకుంటే పోయేవి కాదు ఇది. మీరు బుక్డ్ అయిపోయారు, మీరు బుక్ అయిపోయారు అన్నదానికి పెద్ద ఇది ఏంటంటే మీకు ఇష్టం లేకపోయినా ఇక్కడికి వస్తున్నారు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీకు ఇష్టం నిజంగా లేదు ఇక్కడికి రావటానికి. కానీ రామకృష్ణ పరమహంస నెమలి కథ ఏంటా, నెమలి కథ తెలుసు కదా. ప్రతిరోజు దానికి ఏమి ఇచ్చేవాడు, నల్లమంది ఇచ్చేవాడు. కరెక్ట్ గా పొద్దున్నే నాలుగు గంటలక ఇక్కడ అయితే ఐదున్నరక నల్లమంది కోసం వచ్చేస్తారు. మీరు నేనేం చేసేది, మీరు అలవాటు పడిపోయారు. మీ కర్మ అది, నా కర్మ ఇది. అంచేత దీన్ని అర్థం చేసుకోండి, ఇది శిష్యులు. పాస్ట్ బస్ ఫ్యూచర్ బస్ కి మధ్య ఇది లింక్ మాత్రమే. వర్తమానము వర్తమానము కేవలం ఒక లింక్ మాత్రమే. ఈ లింక్ లో మీరేం చేయలేరు. మీరు ఏం చేయగలరు అంటే జరగవలసిన దాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణ్యంగా జీవిస్తే సుఖంగా ఉంటారు. దానికి అనుగుణ్యంగా జీవించకపోతే, జూన్ లో క్లాసులో చేరినప్పుడే మీకు తెలుసు మార్చిలో పరీక్షలు ఉంటాయి అని, తెలియవా? కానీ ఎంతమంది పిల్లలు మార్చిలో నా దగ్గరకు వచ్చి అడుగుతారు పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది మాస్టర్ పరీక్షలని. నీకు జరగకముందే తెలుసు పరీక్ష ఉంటుందని. కానీ ఏం చేశావు నువ్వు? అదే ఈ జీవితంలో కూడా మీరు చేసుకుంటున్నారు. మీకు ఏది చాలా ఇష్టమో అది తప్పు అని అర్థం చేసుకోండి. నాకు ఆశ్రమం రావటమే చాలా ఇష్టం అండి, ఖచ్చితంగా తప్పది. ఇంకేదంటే మీరు బాధ్యతను ఎగ్గొట్టుస్తున్నారు కనుక. అర్థమవుతుందా? అంచేత సాధకుడు శిష్యుడు దీని మధ్య అర్థం తీసుకోండి. దాని తర్వాత దీక్షితులు. ఈ దీక్షితులు అయినటువంటి వాళ్ళు శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వాళ్ళు. ఇంకా వాళ్ళు శిష్యులు కూడా కాదు, దీక్ష తీసేసుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళు భవిష్యత్తులో ఉన్నటువంటి మూడు జీవితాలు. పాస్ట్ బర్త్ చెప్పారు కబీర్, రామదాసు, రామకృష్ణ పరమహంస. ఫ్యూచర్ బర్త్ చెప్పారు ఆయన. ఆయన జీవిత కథలోనే చెప్పారు ఫ్యూచర్ మూడు బర్త్స్ కూడా. చెప్పకుండా ఉండడు, అదే రహస్యం. అంటే నాకు చెప్పేయండి మాస్టర్, చెప్పేశాక తెలిస్తే నాకేం లాభం? నాకేం లాభం అంటే మీకు చెప్పటం వల్ల నేనేదో నష్టపోతానని కాదు. నేను మీ అంతటా మీరు గుర్తించగలిగేటట్టు నేను మీకు చేయగలిగితే నాకు లాభం. కానీ నేను చెప్పేస్తే ఏం లాభం? ఖచ్చితంగా ప్రతి గురువు కూడా రాబోయే మూడు జన్మలు చెప్తారు. సిద్ధిసాయి చెప్పలేదా? సత్యసాయి, సత్యసాయి తర్వాత మూడో జన్మ ఏంటి? దాని తర్వాత ఇంకో జన్మ గ్యారంటీగా ఉంటుంటుంది. మూడోది రావాలిగా. పాస్ట్ బర్త్ చెప్పాడు సిద్ధిసాయి స్పష్టంగా, కానీ చెప్తే ప్రమాదం అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. మీరు సాయి చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ప్రీవియస్ బర్త్స్ ఏంటో, ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు. అందులో ఒకటి కబీర్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది ఈపాటికే. అంచేత నేను డైరెక్షన్ ఇస్తున్నా మీకు, పుస్తకాలు ఎలా చదవాలో. భాగవతంలో ఈ రహస్యాలు చాలా ఈజీగా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఈ క్లాసుల్ని మీరు వినండి, అర్థం చేసుకోండి. నాకు ఈ బాధలున్నాయి మాస్టారు, నాకు ఆ బాధలున్నాయి మాస్టారు, అవి తీరితే గాని నేను రాలేను అంటే నేనేం చేయగలను, ఇంత విద్యను మీరు నేర్చుకోండి మర్రు అని నేను అంటూ ఉంటే, ఇంట్లో ఏవో పనులుండటం వల్ల నేను ఇది నేర్చుకోలేకపోయాను అంటే మీరు ఎంత కోల్పోతున్నారో అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళు దీక్షితులు కాలేరు. దీక్షితులు అంటే ఏంటి, ఇంకా నెక్స్ట్ 3 బర్త్స్ కి వాళ్ళు ప్లాన్ వేసేసుకుంటున్నారు అన్నమాట. అంటే ఆ జీవితం తగ్గదు, పెరుగుతుంది. ఉత అమృతత్వ శేషాన, అమృతత్వాన్ని యొక్క అధిపతి వాళ్ళు అని చెప్తే నెక్స్ట్ పూర్వమే ఎన్ని జన్మలైనా వాళ్ళు చెప్పగలుగుతారు. ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక వ్యక్తి అనేక జన్మలు వెనకాతలకు వెళ్లేవాడు, అనేక జన్మలు ముందుకు వెళ్లేవాడు. 1950 చనిపోయాడు అతను, 51. అతని పుస్తకాలు మీరు చదవాలి. అది ఇప్పుడు నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయటం లేదు అంటే, ముందు గత 3 జన్మలు తర్వాత 3 జన్మలు చూశాక ముందు వెనక్కి వెళ్దాం మనం. థియోసాఫికల్ సొసైటీలో కూడా దీని గురించి మీకు దొరుకుతుంది, పాస్ట్ బర్త్స్ గురించి. మరి బుక్స్ ఎప్పుడు దొరుకుతారు మీరు? చేత 3 రకాలైనటువంటి వ్యక్తులలో మీ గోల్ ఏంటి అంటే దీక్షితులు అవుతాం. ప్రస్తుతం ఎక్కడున్నారంటే మంచి సాధకులుగా మారండి, సాధకుల నుంచి శిష్యులుగా మారుతారు. ఇదంతా తెలియటానికి ఆధారభూతమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు మనసులో పూర్తిగా నెమరేసుకుని, పూర్తిగా హృదయం గమనం చేసుకుని, ఈ సిద్ధాంతాల ఆధారం మీద ఈ భవంతి నిర్మించబోతున్నాం మనం. ఆ సిద్ధాంతాలు పట్టుకోండి. మొదటిది ఏంటి అంటే, ఆత్మ పదార్థము, లబ్ధి శక్తి పదార్థము అని 2 వస్తువులు ఉన్నాయి. ఇవి 2 మారవు. సృష్టి ఉన్నంత వరకు ఇవి ఇలాగే ఉన్నాయి. శక్తి శక్తిగానే ఉంటుంది, పదార్థము పదార్థముగానే ఉండును. ఇది మొదటి సిద్ధాంతం. మ్యాగ్నెటిజము మ్యాగ్నెటిజం యొక్క నియమాలనే పాటిస్తుంది, అది శక్తి. విద్యుత్ విద్యుత్ నియమాలనే పాటిస్తుంది, అది శక్తి. వేడి వేడి యొక్క నియమాలనే పాటిస్తుంది, అది శక్తి. ఉప్పు ఉప్పగానే ఉంటుంది పదార్థము, పంచదార తీయగానే ఉంటుంది పదార్థము, దాని లక్షణాలు మారు. ఇదేంటి ఇప్పుడు పదార్థం అంటే ఏంటో, శక్తి అంటే ఏంటో, ఇవి 2 కలుస్తాయి. 2 పాస్టులేట్ అర్థం. మొదటి సిద్ధాంతం అర్థమైంది కదా, ఈ సృష్టి మొత్తము 2 వల్ల ఏర్పడుతుంది, 1 శక్తి, 2 ఇది. అర్థమైందా మీకు అందరికీ? మన శరీరం కూడా అనేక రకాలైనటువంటి పదార్థాలతో తయారైంది. ఎముకలు, మజిల్స్, రక్తనాళాలు, రక్తము, ఇవన్నీ కూడా ఐరన్, సిలికన్, మ్యాంగనీస్, హైడ్రోజన్, కార్బన్ వీటితోనే తయారైంది కదా. తమాషా ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి మొత్తం పదార్థాన్ని కనుక వేరు చేస్తే దాని ఖరీదు 1 రూపాయి దాటదు. మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్, మన శరీరంలో ఉన్నటువంటి హైడ్రోజన్, మన శరీరంలో ఉన్నటువంటి కాల్షియం, మన శరీరంలో ఉన్నటువంటి బంగారం, బంగారం కూడా మన శరీరంలో ఉంది, మన శరీరంలో ఉన్నటువంటి వెండి, ప్రకృతిలో లభించేటటువంటి అనేక పదార్థాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని అంతా తీసేసి వీటిని కనుక మనం పక్కన పెట్టుకుంటే, మీరు బజారులో అమ్మితే ఎంత వస్తుంది మీకు? ఈ కాలంలో అంటే ఏంటి, కాస్ట్ పెరిగిపోయినటువంటి పూర్వకాలంలో అయితే 10 పైసలు 5 పైసలు అని చెప్పాలి. ఈ శరీరం అంత విలువైనది, కానీ దానికి ఇంత విలువ ఎందుకు వచ్చేసింది? శక్తి ఉంది కనుక. ఆ సమన్వయం అర్థం చేసుకోండి. శక్తి పదార్థము కలిస్తేనే విలువ. కేవలము శక్తికి విలువ లేదు, కేవలము పదార్థానికి విలువ లేదు. ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, నీ దగ్గర ఫ్యాన్ అనే పదార్థం లేకపోతే గాలి వేయదు. శక్తి ఉంది, పదార్థం లేదు. ఎలక్ట్రిసిటీ ఉంది, ఫ్రిడ్జ్ లేదు, సన్నిళ్ళు రావు. ఫ్రిడ్జ్ ఉంది, ఎలక్ట్రిసిటీ లేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఈ కాలంలో పరిస్థితి అంతే కదా, అన్ని ఉంటాయి కానీ కరెంటు ఉండదు. పదార్థం ఉంది, శక్తి లేదు, అంతేగా. శక్తి పదార్థము, శక్తి పదార్థము, శక్తి పదార్థము యొక్క సమన్వయము వల్ల విలువ వస్తుంది తప్ప అటు పదార్థానికి విలువ లేదు, ఇటు శక్తికి విలువ లేదు. బంగారం ఎంతైనా ఉండొచ్చు, కానీ బంగారాన్ని గుర్తించగలిగేటటువంటి శక్తి లేని జంతువుకి ఆ బంగారము ఎందుకు ఉపయోగపడదు? అర్థమవుతుంది కదా. కానీ డబ్బు విలువ తెలుసు పాపం, బంగారం విలువ తెలుసు. అక్కడ ఏంటి, సులేమాన్ అండ్ ఖన్స్ జ్యువెలరీ షాప్ లో వాడు తాళం వేసి పెట్టాడు, మీకేం లాభం? అర్థమైంది కదా. గుర్తించే శక్తి ఉంది కానీ పదార్థం మీ దగ్గర లేదు. అంచేత పదార్థము శక్తి కలిస్తేనే విలువ అనేది ఏర్పడుతుంది. ఆ విలువనే మనము ఆధ్యాత్మిక భాషలో చేతనత్వం అంటాం. అంచేత రెండవది ఏంటి అంటే పదార్థము ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు చేతనత్వం. ఇప్పుడు ఇంతకీ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే చేతనత్వ విజ్ఞానం నేర్చుకుంటున్నాం. అంటే దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు అనేది మనం నేర్చుకుంటున్నాం. పదార్థానికి మాత్రమే విలువ ఇచ్చేటటువంటి సమాజం ఈనాడు. వాడు స్మగ్లర్ కావచ్చు, హంతకుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి దగ్గర కోట్లుంటే ఇందిరాగాంధీ కూడా వెళ్తుంది హాజీ మస్తాన్ దగ్గరికి. దేశాధినేత అసలు వాడి దగ్గరికి వెళ్ళొచ్చా? కానీ ఎందుకు వెళ్తుంది అంటే పదార్థానికి విలువ, డబ్బుకి విలువ. చేతనత్వ విజ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త, దానికి విలువ ఇవ్వనే ఇవ్వరు వాళ్ళు. చేతనత్వానికి విలువ ఇస్తారు, శక్తికే విలువ ఇస్తారు. దేనికి విలువ ఇవ్వాలి? శక్తికేగా విలువ ఇవ్వాలి. కామన్ సెన్స్ ఇచ్చేంటి, శక్తి ఉంటే అన్ని పదార్థాలు వస్తాయి. ఆ చేతనత్వ విజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంచేత మూడు, శక్తి పదార్థము, శక్తి ప్లస్ పదార్థము కలిస్తే వచ్చేటటువంటి చేతనత్వములో మూడు అంచెలు మనం ఆల్రెడీ దాటేశాం. పదార్థం యొక్క చేతనత్వం మనకి తెలుసు, బంగారం గొప్పదా, ఇనువు గొప్పదా, ఏది గొప్పది? ఇంతకి ఇంటికి దూలం వేసుకోవాలి, బంగారంతో వేస్తావా? అంచేత అవసరాన్ని బట్టి. కానీ మనం గబుక్కుని ఏమంటాం? కానీ అది ఎందుకు ఉపయోగపడదు? నిజంగా బంగారం ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ ప్రాణాలు తీయించడానికి ఉపయోగపడుతుంది. వేసు తిరగండి కాస్త రోడ్డు మీద, తెలుస్తుంది నాలుగో రోజు ఏమవుతారు. కానీ అదే మీకు యావ విలువలు గుర్తించలేనటువంటి పదార్థ విజ్ఞానంలో జీవిస్తున్నాం మనం. బంగారం ఉంది అంటే వాడు చుట్టూ అందరం చేరతాం, కుటుంబ సభ్యులందరూ చేరతారు. ఎందుకు చేరుతారు? ఎంత తొందరగా వీడు చేస్తాడు అంత తొందరగా ఆ డబ్బు మనం పంచుకుందాం, అవునా కాదా? ఆనెస్ట్ గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కానీ మిమ్మల్ని హతమార్చేటటువంటి డబ్బు కోసం మీరు ఆలోచిస్తున్నారే తప్ప అసలు దానివల్లే అన్ని బాధలు కదా. అయినా బాధ పడితే పడతాం మాస్టర్, ముందు డబ్బు రానివ్వండి. విలువ దానికి ఇస్తున్నారు, మీరేం చేయలేరు, నేను ఏం చేయలేను. మీ విలువలు మార్చడానికి చేసే ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకంటే మీరు దానికి విలువ ఇస్తున్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. శక్తి పదార్థము చేతనత్వము చేతనత్వ విజ్ఞానము, ఇవి నాలుగు తెలియాలి మీకు. అది ఈ పుస్తకంలో నేర్చుకుంటారు మీరు. శక్తి ఎలా పనిచేస్తుందో, శక్తి పదార్థం మీద ఎలా పనిచేస్తుందో, శక్తి పదార్థం యొక్క ఇంటరాక్షన్ లో ఖనిజ జగత్తు ఎలా ఏర్పడుతుందో, వృక్ష జగత్తు ఎలా ఏర్పడుతుందో, జంతు జగత్తు ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం మనం. తెలుసుకుని జంతువుల వలె మాత్రమే మనం ప్రవర్తించగలుగుతున్నాం, మనుషుల్లాగా ఇప్పటికీ మనం ప్రవర్తించటం లేదు. ధర్మో హి తేషామధికో నరాణ. ధర్మము గురించి తెలిస్తేనే మనం మానవులం, ధర్మం గురించి తెలియనంత వరకు మనం జంతువులమే అన్నటువంటి ఆ నిజాయితీ మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు కించపరచుకోవడం కాదు, అవును నేను ఆ స్థితిలో ఉన్నాను, జంతు స్థాయిలోనే ఉన్నాను. ఇంచేత ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమే తత్ పశుభ నరాణం. ఇది కాకుండా మనం ఏం జీవిస్తున్నాం? ఆహారం చెప్పాగా మా స్నేహితుడు ఒకతను, ఏదో ఈ మూడు మానేస్తే రామకృష్ణకి జీవితం ఎందుకు అన్నాడు. మీలో కూడా చాలా మంది అలా అని ఉంటారు, ముందు ఇప్పుడు అంటున్నారేమో నాకు తెలియదులే. ఆహారము మందులాగా తినడం నేర్చుకోండి. రాబోయేటటువంటి రోజుల్లో డాక్టర్లు ఉండరు, మీ జీవితాల్లోనే మీరు చూస్తారు, నాలుగైదేళ్లలో చూస్తారు మీరు. ఎక్కువ టైం ఇప్పుడు నాలుగైదేళ్లు నేను ఎక్కువ టైం ఇచ్చేసానేమో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ అమెరికాలో వచ్చేసింది అది. మొన్న మా అమలాపురంలో మా అన్నయ్య కూతురు వాళ్ళ అత్తగారు ఫారెన్ వెళ్ళి వచ్చింది, ప్రెగ్నెన్సీలో ఏదో ఇబ్బంది వచ్చింది మా అమ్మాయికి, మా అన్నయ్య కూతురికి. మా ఫారెన్లో అయితే దీనికి పళ్లతోనే రోగ నివారణ చేస్తారు కానీ మందు ఇవ్వరు అంది. అదేగా నేను చెప్తున్నాను, అది ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు చాలా 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 వెనకబడి ఉన్నారు. కానీ మీకున్నటువంటి ఏకైక అదృష్టం ఏంటంటే ఈ విద్య ఉంది ఇంకా మీ దగ్గర, ఇది ఇంకా వాళ్ళ వరకు వెళ్ళలేదు. నేనా ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ వరకు తీసుకెళ్ళిపోవటానికి చేతనత్వ విజ్ఞానాన్ని. ఒకవేళ ఈ విజ్ఞానం కూడా అక్కడికి వెళ్ళిపోతే మీరు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, మీ దగ్గరికి వాళ్ళు రారు. వెళ్లే ప్రమాదం ఉంది కూడా, అదే నేను చెప్పేది ఇక్కడ. కానీ గురువుల మీద నాకు ఒక పిచ్చి నమ్మకం. వాళ్ళు చెప్పారేంటంటే ఖచ్చితంగా భారతదేశమే జగద్గురు పీఠం వహిస్తుందని. కానీ నాకు చాలా అనుమానం, ఈ గురువులకి ఏంటంటే కొన్ని విషయాలు అర్థం కావు పాపం వాళ్ళు. వాళ్ళు గురువులు కదా. భారతదేశం అంటే వాళ్ళ దృష్టి ఏంటి అంటే భగవంతుని మీద ప్రీతి ఉన్నటువంటి వ్యక్తులు అని అనుకుంటున్నారేమో అని నా డౌట్. మీరేమనుకుంటున్నారంటే గుంటూరులోంచి ఈ సప్తఋషి ఆశ్రమంలోంచి వస్తారేమో అని. అవునో కాదో మీరు నిర్ణయించుకోవాలి. కానీ ఆహారం ద్వారా రోగ నివారణ అనేది చాలా కామన్ అయిపోయింది. విదేశాల్లో మందులు అసలు ఎవడూ వాడటంలే. మిమ్మల్ని అందుకు డైట్ సెంటర్ పెట్టుకోమని నేను అంత తీవ్రంగా ప్రయత్నించేది, కానీ నాకు టైం లేదు. నన్ను దయచేసి అందులో ఎన్నికించకండి. మీరు పెట్టుకోగలిగితే దానికి కావలసినటువంటి మెటీరియల్ మీరు తీసుకోవచ్చు. ఏ బాధ వచ్చినా కూడా నీళ్లతో కానీ ప్రాణాయామంతో కానీ ఆసనాలతో కానీ. ప్రాణాయామం అంటే వాయువు అంతే కదా, లేకపోతే ఆకాశము. ఆకాశం అంటే ఉపవాసం. ఆకాశంతో కానీ ఈ పంచతత్వాలతో మీరు మీ రోగాన్ని నివారణ చేసుకోవచ్చు. ఆ విద్య అంటే పదార్థ విజ్ఞానం యొక్క పరాకాష్ఠ. అది పంచతత్వాలు పదార్థ విజ్ఞానం. దీన్ని కంట్రోల్ చేసేది ఏంటి? శక్తి. శక్తి పదార్థం రెండు కలిస్తే ఏమొస్తుంది? చేతనత్వం. ఆ చేతనత్వ విజ్ఞానం నేర్చుకుంటాం మనం. శక్తి గురించి తెలుసుకుంటాం, పదార్థం గురించి తెలుసుకుంటాం. పదార్థము ప్లస్ శక్తి కలిస్తే ఏమవుతుంది? తులసి తింటే ఏమవుతుంది? ఏమైంది తులసి చెట్లో? శక్తి ఉంది, పదార్థం ఉంది, కాల్షియం, మెగ్నీషియం, ఇవంతా ఏంటి? శక్తి ప్లస్ పదార్థము. శక్తి ప్లస్ పదార్థము. మెగ్నీషియంకి ఉన్నటువంటి లక్షణాలు కాల్షియంకి లేవు, కాల్షియంకి ఉన్నటువంటి లక్షణాలు ఐరన్కి లేవు. నెత్తురు తక్కువగా ఉంటే కాల్షియం తినాలా ఐరన్ తినాలా? తెలుసు కదా మీకు. అంతేత ఐరన్లో నెత్తురుకి ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది. క్రాంప్స్. క్రాంప్స్ అంటే తెలుసు కదా మీకు, నరాలు పట్టుబట్టం, ఇలా ఇలా అవటం, స్పాజమ్స్ అంటాం. కడుపు నొప్పి అది వచ్చినప్పుడు చూడండి, ఒకసారి అలా నొప్పి ఎక్కువైపోతుంది, మళ్ళీ అలా వదిలేస్తుంది. ఇది మెగ్నీషియం ఉంటే శరీరంలో రాదు. అంతేత మెగ్నీషియం యొక్క శక్తి ఏంటి అంటే కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలని ఆపుతుంది. అది పదార్థం యొక్క శక్తి. మెగ్నీషియం యొక్క శక్తి, ఐరన్ యొక్క శక్తి, కాల్షియం యొక్క శక్తి, ఇవంతా కాకుండా తులసి ఆకులో వేరే శక్తి ఉంది, కరివేపాకు ఆకులో వేరే శక్తి ఉంది. అవి నేర్చుకోండి మీరు డైట్. అది మీరు నేర్చుకోవాల్సింది. అదే మీకు ఇక్కడ తీసుకోమని చెప్తున్నాను. తర్వాత నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను? నా బలహీనతే. డైరెక్షన్ మారింది. మిగతా పనులు చేయాలి. నేను ముఖ్యంగా చేతనత్వ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి. రెండు మూడేళ్లలో ఈ చేతనత్వ విజ్ఞానం అందించకపోతే ఇంకోడెవడో అందించేస్తే నాకు క్రెడిట్ పోతుంది. పెద్ద గొడవ అది. ఎవరి స్వార్థం వాళ్ళది. నా లాభం నేను చూసుకుంటున్నా, మీ లాభం మీరు చూసుకోండి. అంచేత ఈ చేతనత్వ విజ్ఞానం, వృక్షాల్లో ఉన్నటువంటి చేతనత్వం, జంతువులలో ఉన్నటువంటి చేతనత్వం. శిర్ది సాయి గుర్రాన్ని పక్కన పెట్టుకున్నాడు, సత్యసాయి ఏనుగును పక్కన పెట్టుకున్నాడు, కృష్ణుడు ఆవుల్ని పక్కన పెట్టుకున్నాడు, రాముడు కోతుల్ని పక్కన పెట్టుకున్నాడు, ఎలుగుబంటిల్ని పక్కన పెట్టుకున్నాడు. అవునా కాదా? అర్థం చేసుకోండి ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళు. ఉత్తినే పెట్టుకోలేదు. మనం కంప్యూటర్స్ ని వాటిని ఎలా ఉపయోగించుకుంటామో వాళ్ళు జంతువులను అలా ఉపయోగించుకున్నారు. కంప్యూటర్ ఇంకా పదార్థంతో తయారు చేయబడింది. వృక్షాల్లో చేతనత్వం ఉంది, జంతువుల్లో ఇంకా చేతనత్వం ఎక్కువ ఉంది. అంచేత మీ చేతనత్వం పెరుగుతున్న కొద్దీ పదార్థాన్ని వదిలేసి చెట్లని, చెట్లను వదిలేసి జంతువుల్ని మీరు ఉపయోగించుకుంటూ ఉండాలి. ఈ విద్య నేర్చుకుంటాం. మొదటిది ఏంటి? శ్రద్ధ సబూరి. చెప్పినవాడు ముఖ్యం కాదు, తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ మూడు పాయింట్స్ అర్థమే కదా. ఎలాంటి వాళ్ళు ఈ మూడు ఆచరణలో పెడతారు? సాధకులు, శిష్యులు, దీక్షితులు. నేను మామూలు వాళ్ళ గురించి నేను మాట్లాడటంలే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటంలే. జరుగుకుంటారు చేతనత్వ విజ్ఞానం గురించి జరుగుకుంటారు. ఇది మన సిలబస్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. గుర్తుంచుకోవాలి ఇక్కడ అకల్టిజం, రహస్యమయ విద్య అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. రహస్యము అంటే అర్థం ఏంటి అంటే మన కళ్ళ ముందు ఉంటుంది అది, తెలిస్తే చాలా సులభము, తెలియకపోతే ఆశ్చర్యం. రహస్యం అది. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఎందుకు ఉదయిస్తాడో తెలియకపోతే ఎంత ఆశ్చర్యం. అదేంటో, కరెక్ట్గా 12 గంటలకు వచ్చేస్తాడు సూర్యుడు. తెలిస్తే మీకేమైనా ఆశ్చర్యం ఉందా? ఎందుకు సూర్యుడు ఉదయిస్తాడు కరెక్ట్గా పొద్దున్న? సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు తెలుసా మీకు? మాది కూడా తెలీదా? ఎందుకు ఉదయిస్తాడు సూర్యుడు? ఆధ్యాత్మికత ఏమి అడగటం లేదు నేను. మామూలు భూమి, సూర్యుడు, భూమి తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఏం తిరగడు, సూర్యుడు స్థిరంగా ఉన్నాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది కనుక ఆ తిరగటంలో వచ్చేటటువంటి నీడలు వల్ల పగలు రాత్రి ఏర్పడుతుంది. ఇంతకీ రహస్యం ఏంటంటే సూర్యుడు ఉదయించడం. ఎందుకు ఉదయిస్తున్నాడు అని తెలిస్తే లాజ్ అంటాం దాన్ని, నియమములు. అంచేత రహస్య నియమములు మనం చదువుకుంటున్నాం. ప్రకృతిలో జరిగేటటువంటి అన్ని మ్యాజిక్లు నియమాల మీద మాత్రమే ఆధారపడున్నాయి. నియమం తెలిస్తే మ్యాజిక్ లేదు, అక్కడ రహస్యం లేదు. అంచేత మనం ఇక్కడ చదివేదంతా ఏమిటి అంటే రహస్యమయ సూత్రాలు. పేజీ నెంబర్ 8లో ఉంది, చూసుకోండి. ఒక మనిషి ఒక విషయాన్ని అర్థం చేసుకుని ఆ విషయం గురించి నిరంతరం ఆలోచిస్తూ 10 మందికి ఆ విషయం మీద ఆలోచించటం నేర్పితే ఆ విషయం జరిగిపోతుంది అన్నది ఒక ఆధ్యాత్మిక నియమం. మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. మనిషి ఒక విషయాన్ని గురించి ఆలోచించాడు, ఆలోచించాక ఏం చేయాలి, 10 మందికి ఆ విషయాన్ని చెప్పాలి. తర్వాత ఆ 10 మంది కూడా కలిసి ఆ విషయం గురించి ఆలోచించాలి. ఆలోచిస్తే జరిగిపోతుంది. మనిషి గాలిలో ఎగరాలి, వినగానే మొట్టమొదట 10 మంది ఏమంటారు, పిచ్చివాడు, అసంభవం. అప్పుడు వాడు ఏం చేస్తాడు, సంభవం ఏమో అని 5-6 గురించి చెప్తాడు. వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. చివరికి అందరూ కలిసి ఏం చేస్తారు, ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేశాక ఏమవుతుంది, ఎగురుతారు. ఏరోప్లేన్ వచ్చిందిగా. ఆధ్యాత్మిక జగత్తులు కూడా అదే నియమం. ఈ గురువులందరూ చేస్తున్నటువంటి ఆ పని సామూహికత, సామూహికత అని నేను ముట్టుకునేందుకు ఈ నియమం అర్థం చేసుకోండి. అమృతత్వము, పృథ్వీపై స్వర్గావతరణ సంభవమే, సర్వజనులకి ఆనందము సంభవమే అని ముందు ఒక కొద్ది మంది నమ్మాలి. నియమం అర్థమైంది కదా, ఇందాక చెప్పిన సూత్రం అర్థమైందా మీకు. సైన్స్ లో జరిగిన ప్రతి డిస్కవరీ కూడా అంతే. క్యాన్సర్కి మందు లేదు, టైఫాయిడ్కి మందు లేదు, ట్యూబర్క్లోసిస్కి మందు లేదు. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్కి, టైఫాయిడ్కి మందులు వచ్చేసాయి, క్యాన్సర్కి మందు రాలేదు. కానీ సైంటిస్ట్ మీద మనకి ఎంత నమ్మకం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడో అప్పుడు మందు కనిపెడతారు అని నమ్మకం ఉంది కదా మీకు. అలాగే పృథ్వీపైన స్వర్గావతరణ సంభవమే మొదటి పాయింట్. రెండో పాయింట్, 3 చెప్పాను నేను, అది 3వది. మధ్యన వేద విద్య ఇంటింట స్థాపించటం అనేటటువంటిది ముందు కొంతమంది బురకెక్కిపోతే, అలాంటి వాళ్ళు దాన్ని నమ్మింది కంటిన్యూ చేసేస్తే జరిగిపోతుంది. అదే లా ఉపయోగిస్తున్నాం మనం. ప్రకృతిలో ఏది జరగాలనుకున్నా మీరు అంతే, ఏది జరగాలనుకున్నా మొట్టమొదట మీరు దాన్ని నమ్మాలి. మీరు నమ్మిన తర్వాత నేను ఇది నమ్ముతున్నాను అని 10 మందికి చెప్పాలి. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని ఆర్పించాడు ఆయన. నా వయసు ఎంత అంటే 100,000 సంవత్సరాలు అన్నాడు శృతి సాయి. ఎందుకు ఇదంతా, అమృతత్వస్య ఈశాన, మీరు అమృతమయ పుత్రులే. ముందు అది మీకు ఒక నమ్మకం కలగాలి. ఇంచేత స్వర్గావతరణ అంటేనే మృత్యువుని జయించే వాళ్ళు జీవించేటటువంటి స్థలము అని అర్థం. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్వర్గావతరణ అంటే అర్థం ఇది. స్వర్గంలో ఎవరుంటారు, అమరులు ఉంటారు. అమరులు అంటే ఎవరు, అంతేది అమృతత్వ ఈశాన. అమృతత్వం, నాకు చావు లేదు, మరి నేను చచ్చిపోతున్నాను కదా మాస్టారు, నీ కర్మది, నువ్వు చావకూడదు అని చెప్తాడు జ్వాలాకుల మహర్షి పుస్తకం అయిన తర్వాత. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం చచ్చిపోయాం అనుకో, మనకి పుస్తకం ఏం అర్థం కాలేదని అర్థం. నీ శరీరాలు వదిలేయవచ్చు, శరీరాన్ని వదిలేయటాన్ని చావు అనుకుంటే ఎట్టా. ఇప్పుడు గురుదేవుడు బతికున్నారా లేదా అంటే బతికే ఉన్నాడు. శిర్డీ సాయి బతికున్నాడా లేదా అంటే బతికే ఉన్నాడు. రాఘవేంద్ర స్వామి బతికున్నాడా లేదా అంటే బతికే ఉన్నాడుగా. అంచేత ఆ పాయింట్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. నియమం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సైకాలజీ చెప్తున్నాను నేను. ఫస్ట్ రూల్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, నువ్వు ముందు ఒక దాన్ని నమ్ము, అది ఎంత అసంభవమైనా ఏమి పర్వాలేదు, ఏదైనా నమ్మండి. మూడు తలకాయలు ఉండాలి, ఒక తలకాయ ఏనుగ, ఇంకో తలకాయ గుర్రము, ఇంకో తలకాయ ఆవు. అలాంటి వ్యక్తులు పుట్టాలి అని అనుకోండి మీరు, ఇంకా ఆ ప్రచారం చేయండి. దానికి ఏం పేరు పెడతాం మనం? ఆవు, గుర్రము, ఏనుగ, తలకాయలు గల సమాజం నేర్పిస్తున్నాం మనం. ఇది సంభవం అవుతుందా అవదా? అవుతుందా అవదా? ఇది సంభవం ఎప్పుడు సంభవం అవుతుంది? స్టార్ట్ చేయండి మీరు ఆ అసోసియేషన్. ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా ఇంకో 1000 సంవత్సరాలకో 10,000 సంవత్సరాలకో అది ఖచ్చితంగా జరుగుతుంది. అది లా, నియమం అంటే అది. ఏదైనా మీరు అనుకోవచ్చు, కానీ అనుకునేదేదో ఏనుగుల తలకాయలు గుర్రం తలకాయలు ఎందుకు? పృథ్వీపై స్వర్గావతరణ అనుకోండి, అమృతపుత్రులు అవుతాం అనుకోండి, వేద విజ్ఞానము ప్రకృతి యొక్క శక్తుల యొక్క నియమాలు తెలుసుకున్న వాళ్ళం అవుతాం అనుకోండి, దీనివల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి వాడికి ముందు శాంతి తర్వాత సుఖము. ముందు సుఖం కాదు, ముందు శాంతి తర్వాత సమృద్ధి సుఖము. అది శాంతి ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. అంచేత ఇది మనము కోరుకుంటున్నటువంటి, భారతీయులు ప్రపంచానికి అందించవలసినటువంటి విద్య. మనం ఏం కోరుకుంటున్నామంటే పృథ్వీపై స్వర్గావతరణ, వేదమయ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల యొక్క నియమావళి అర్థం చేసుకోవటం. దానివల్ల ఏం జరగాలి? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి శాంతియుతంగా సుఖంగా జీవించాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9 చూడండి, అక్కడ చెప్తున్నా. మీరు ఇది టెక్స్ట్ బుక్ లా చదువుకోవాల్సిన ఏంటంటే ఒక్కొక్క పేజీ నేను చెప్పాననుకోండి, ఇది జన్మ కావదు. ఇది చేత ఈ చెప్తున్నటువంటి పాయింట్స్ ఈ 9వ పేజీకి వచ్చాక ఎప్పుడో ఆపుతాను నేను. ఆపాక నెక్స్ట్ వీక్ లోపల ఇందులో ప్రతి లైన్ మీరు చదువుకోవాలి. ప్రతి లైన్ ఎలా చదువుకోవాలి, దాని వెనకాతనున్నటువంటి ఆలోచన విధానం ఏంటో నేను చెప్తున్నా కదా మీకు ఇప్పుడు. అంచేత మానవ శరీరములో బోల్డ్ లెటర్స్, నేను మెయిన్ గా బోల్డ్ లెటర్స్ క్యాపిటల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. మానవ శరీరము ఒక సంకేతము, ఇది అర్థం చేసుకోండి మీరు. ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఉంది జాగ్రత్త అని ఎలా తెలుస్తుంది మీకు? ఒక పుర్రె వేస్తాడు కదా, అంటే అది దేనికి సంకేతం? అది డేంజర్ కి సంకేతం, ఎలక్ట్రిసిటీ ఉందని సంకేతం. ఎలక్ట్రిసిటీ వల్ల డేంజర్ అని, అంతే కదా. ప్రకృతిలో మనకి కంటికి కనిపిస్తున్నటువంటి ప్రతి పదార్థము కూడా ఏదో ఒక చేతనత్వములో మార్పుకి కారణం అవుతుంది అని తెలుపుతుంది మనకి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా మీ చేతనత్వాన్ని మారుస్తుంది. అండర్లైన్ చేసుకోండి దాన్ని, మళ్లీ మళ్లీ బుర్రకెక్కించుకోండి, ఇది గ్యారంటీ. ఇది ప్రపంచములో మీ కంటికి కనిపించే ప్రతి పదార్థము కూడా మీ చేతనత్వాన్ని మారుస్తుంది. స్లీపింగ్ టాబ్లెట్ పదార్థమే కదా మీ చేతనత్వాన్ని ఏం చేస్తున్నది? స్టీరాయిడ్స్ పదార్థమే కదా మీ చేతనత్వాన్ని ఏం చేస్తున్నది? పెంచుతుంది. అంచేత మీ చేతనత్వంలో మార్పు రావాలి అంటే ఇటు శక్తి అయినా పెరగాలి, లేకపోతే పదార్థాన్నైనా మార్చుకోవచ్చు. అర్థమవుతుందా లాజిక్? చేతనత్వాన్ని శక్తి ద్వారా మార్చుకునేటటువంటిది గురువులు చేసేటటువంటి పని, పదార్థం ద్వారా మార్చుకోవటం మనం చేయగలం. మన చేతిలో మన చేతనత్వాన్ని మార్చుకోవటానికి మన దగ్గర ఏ పదార్థాలు ఉన్నాయి? ఆహార పదార్థాలు ఉన్నాయి, అంతే కదా. ఎదన్నేనా తిరోహతి, అన్నం తీసుకుంటాడు కానీ వాడు అన్నము వల్ల ఏర్పడిన దానికి అధిపతి వాడు. ఈ శరీరం దేనివల్ల ఏర్పడింది? అన్నం తినటం వల్ల ఏర్పడింది. కానీ అన్నంకి నువ్వు లొంగిపోవటం లేదు ఈ శరీరానికి. ఈ శరీరము ఏం చెయ్యాలి? నువ్వు చెప్పినట్టు చేయాలి. ఎదన్నేనా అతిరోహతి, అన్నం తీసుకుంటున్నాడు కానీ ఆ అన్నము వల్ల ఏర్పడినటువంటి శరీరానికి వాడు ఏమవ్వాలి? అతిరోహతి దాటాలి వాడు. ఎదన్నేనా అతిరోహతి, ఆ విద్య ఒక్కొక్క సంకేతాన్ని చెప్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. ఆ పాయింట్ మీకు ఎంత అర్థమవుతే ఆధ్యాత్మిక జగత్తులో అంత తొందరగా మీరు ముందుకెళ్తారు. మీ కంటికి కనిపిస్తున్నటువంటి ప్రతి పదార్థము ఒక సంకేతమే. ఇట్ ఈజ్ ఎ సింబల్. సింబల్ అంటే అర్థం ఏంటి? సింబల్లో ఏం లేదు. సింబల్ చెప్పే భావనలో చాలా ఉంది. ఏ బి సి డి ఇవన్నీ సంకేతాలు. ఆ సంకేతాలు భాష మీకు అర్థమవుతే ఇంగ్లీష్ అర్థమవుతుంది. అవునా? అర్థమైందా నేను చెప్తున్నటువంటిది? ఎన్ని సంకేతాలు ఉన్నాయి అలాగే ఇంగ్లీష్ భాషలో? 26 సంకేతాలు ఉన్నాయి అంతే. 26 సంకేతాలతో ఎన్ని పుస్తకాలు రాస్తారు? ఎన్ని పుస్తకాలు రాస్తారు? యద్భూతం, యత్భవ్యం. ఇదివరకు రాసిన పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లోనే రాశారు. రేపు రాయబోయే పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లో రాస్తారు. మీకు ఫిజిక్స్ చెప్పాలి, ఇంగ్లీష్లో రాయగలవా? కెమిస్ట్రీ చెప్పాలి, సంస్కృత్ చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పొచ్చా? చెప్పలేమా? చెప్పొచ్చు. అర్థమైందా? ఎన్ని సంకేతాలతో? 26 సంకేతాలతో మానవుడు నేర్చుకుని నేర్చుకోబోయేటటువంటి ప్రతి జ్ఞానాన్ని చెప్పవచ్చు అని మీకు అర్థమైంది కదా. ఉన్నవి 26 సంకేతాలేగా ఇంగ్లీష్ భాషలో. తెలుగులోకి ఎక్కడే వస్తే 50 ఉన్నాయో 56 ఉన్నాయో, ఎంతుంటే ఉంది. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వందల్లో ఏం లేవు అవి సంకేతాలు. కానీ ఆ సంకేతాలు ఎన్ని వాంగ్మయ సృష్టికి కారణమవుతున్నాయి? ఎంత? ఒకటా, రెండా, మూడా? ఎన్ని వాంగ్మయం రావచ్చు? అనంతం. ప్రకృతిలో కూడా సంకేతాలు చాలా తక్కువే, కానీ సృష్టి అనంతం. ఈ భావం అర్థం చేసుకోండి. అంతేత కొద్ది సంకేతాలు మీరు పట్టేసుకోగలిగితే సృష్టి రహస్యాలు మీకు అర్థమైపోతాయి. పాయింట్ అర్థమైందా? అంతేత ఈ అనంతమైనటువంటి సృష్టి నేర్చుకోవాలంటే మేము ఎంత నేర్చుకోవాలో అనేటటువంటి గాభరా మీకేం అక్కర్లే. ఇంగ్లీషు భాష ఎలాగోతే 26 అక్షరాల్లో వచ్చేస్తుందో, వేద విజ్ఞానం అంతా కూడా 24 అక్షరాల్లో పెట్టారు. కానీ అందులో ఉన్నవి 15. మీరు చెక్ చేసుకోండి దాన్ని. కొన్ని రిపీట్ అవుతాయి. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాల్లో కొన్ని అక్షరాలు రిపీట్ అవుతాయి. రిపీట్ అయినటువంటి అక్షరాలు తీసేసి ఎన్ని ఉన్నాయో మీరు హోంవర్క్ గా చూసుకోండి. 15 ఉంటాయని అనుకుంటున్నాను నేను. నా సిద్ధాంత ప్రకారం 24 గాయత్రి అక్షరాలలో రిపీట్ అయినటువంటి అక్షరాన్ని తీసేస్తే ఉన్నవి ఎంత? 15. అదే శ్రీ సూక్త విద్య 15, లేకపోతే 16 ఉంటే షోడశి విద్య అంటాం. రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ విద్యలే. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు అర్థం చేసుకోవటానికి శ్రీ సూక్తం చాలు మీకు. ఆ 15 మంత్రాలు చాలు. యశుచి ప్రయతో భూత్వా జుహ్యా దాజ్యే మన్వహం సూక్తం పంచదశే చంచ శ్రీకామ సరతం జపే. ఈ 15 సూక్తాలు కనుక మీకు వచ్చేస్తే విష్ణువు వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. అంటే విష్ణుదేవుడికి డైవోర్స్ ఇచ్చేస్తుంది. మరి అంతేగా పాపం. మరి అలా అవుతుందో లేకపోతే మీరే విష్ణువుగా మారిపోతాయి, విష్ణువులో ఐక్యం అయిపోతారో, ఏదైనా అవ్వచ్చు. కానీ శ్రీవిద్య అది. అర్థమైందా? అంతేత ఎనర్జీ అని హెడ్డింగ్ ఉంది అక్కడ చూసుకోండి. ఈ శక్తి ఎప్పుడు బ్రెయిన్ ద్వారా పనిచేస్తుంది. మన శరీరంలో బ్రెయిన్ ఎక్కడున్నదో శక్తి అక్కడి నుంచి పనిచేస్తుంది. మీ దృష్టి ఎక్కడుంటుందో అది యాక్టివేట్ అవుతుందన్న రహస్యం మీకు తెలుసా? మీరు 20-30 మంది కూర్చుంటే మీరు ఒక్కళ్ళ వెనకాతలు కూర్చుని వాడి ఆజ్ఞాచక్రం వైపు మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా వాడు వెనక్కి తిరుగుతాడు. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవచ్చు మీరు. అంచేత శక్తి ఎక్కడుంటుంది? ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. మీ దృష్టి ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. మీ దృష్టి ఎక్కడ పెట్టమంటున్నాను? అది వదిలేసి మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటారంటారేంటి? ప్రకృతి మీద మీకు అధికారం రావాలి అంటే మీ దృష్టి ఆజ్ఞాచక్రం మీద ఉండాలి. ఎంతసేపు ఉండాలి? గంటలు గంటలు ఉండాలి. అక్కడ ఒకరోజు రెండు రోజుల్లో వస్తుందా? ఏమైనా ఇంజనీర్ అవ్వాలంటే ఎన్ని గంటలు ప్రతిరోజుకి చదివితే ఎన్ని సంవత్సరాలు వాడు కష్టపడితే ఇంజనీర్ అవుతున్నాడు? రోజుకి గంటలు గంటలు, కొన్ని సంవత్సరాల పాటు చదవాలి. మీ దృష్టి ఆజ్ఞాచక్రం మీద రోజుకి కొన్ని గంటల గంటల పాటు ఉంటే ఆ శక్తి వస్తుంది. శక్తి యొక్క సీట్ అది. నేను ఉండలేను మాస్టరు, మీకు అక్కర్లేదు మాస్టరు. నా మాస్టర్ ఏం చేస్తాడు? ఆజ్ఞాచక్రం మీద నిరంతర దృష్టి. అంచేత అక్కడ ఏం రాసిందంటే, ద బ్రెయిన్ యాజ్ ఇట్స్ మెయిన్ సీట్, ఫ్రమ్ దేర్ టు డైరెక్ట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గానిజం. మానవ శరీరం యొక్క మొత్తము శక్తి బ్రెయిన్ లో ఉంటుంది. రెండోది 10వ పేజీలో చూడండి, నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ ఎక్కడుంది? బ్రెయిన్ లోంచి కిందకి దిగుతుంది కాడ, అది వెన్నుపూసగా మారుతుంది. వెన్నుపూస మీద షట్ చక్రాలు ఉన్నాయి, అందులో 5 కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకు సంబంధించింది, 6వది ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. నర్వస్ ఎనర్జీ, చేతనత్వం అక్కడుంది. చేతనత్వం కరెక్ట్ గా పదార్థం మీద పనిచేయకపోతే పారాలిసిస్ అంటాం. అటువంటి కోరిక ఉంది, జీవించి ఉన్నాడు, కాని వాడి చేతనత్వం ఆ అంగం వైపు వెళ్ళటంలే, ఆ అంగం పనిచేయటంలే, నర్వ్స్. అందుకే దాన్ని నర్వస్ డిజార్డర్ అంటాం. పారాలిసిస్ అంటే నర్వ్స్ పారాలిసిస్ అవుతాయి, శరీరం పారలైజ్ అవుతాం. శరీరం అలాగే ఉంటుంది పాపం, అంత దుఃఖముఖలాగా ఉంటుంది, కానీ ఏమవుతుంది, నర్వ్స్ పనిచేయటం లేదు. ఆసనాలు దాన్ని కరెక్ట్ చేస్తాయి, నర్వ్స్ని. నర్వ్స్ వల్ల మీ చేతనత్వం ఉంటుంది. మీ చేతనత్వంలో ఆ 72,000 నాడులలో శక్తి ప్రవాహం జరిగినప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి చేతనత్వం వస్తుంది. 72,000 నాడుల్లో ఏది ముఖ్యమో అని అడగండి. మీకు చెప్పినటువంటి 10 ఆసనాలు 72,000 నాడుల్ని ఒక కొలిక్కి తీసుకొస్తాయి. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీరు కొత్తగా నేర్పండి అని నా దగ్గరికి చాలా ప్రెషర్స్ వస్తున్నాయి. ముందు దాంట్లో స్పెషలైజ్ కండి. మీ ఉద్దేశం ఏంటి, ఒక నెల మీరు నేర్చేసుకుంటే మీరు ఎక్స్పర్ట్స్ అయిపోయారనా? మీకు తెలియాలి ఆ శక్తి ప్రవాహం. ఆ ఆసనం వేస్తున్నప్పుడు ఆ శక్తి ప్రవాహం మీకు గమనిస్తారు మీరు, మీకు తెలుస్తుంది ఎటు వెళ్తుందో అది. అప్పుడు ఆ నెల్స్ క్లీన్ అయినట్టు. కంటిన్యూ చేసుకోండి, దాన్ని ఆపకండి. కొత్తవి కావాలి అని అనకండి. కొత్త ఇది ఎక్స్పర్ట్ అవుతే కొత్త వస్తాయి. నేను చెప్పకపోతే ఇంకోటి ఎవడో చెప్తాడు. ఎవడు కోసం చెప్తుంది, ప్రకృతి చెప్తుంది అంతాను. 3వది 10వ పేజీలోనే ఉంది, ది బాడీ, శరీరం. అంచేత మన శరీరంలో 3 ఉన్నాయి. ఈ 3 గురించి శ్రీ విద్య చెప్తుంది మీకు, శ్రీ సూక్తం చెప్తుంది. 1 బ్రెయిన్, 2 నర్వ్స్, 3 బాడీ. బ్రెయిన్ శక్తికి కేంద్రము, నర్వ్స్ చేతనత్వానికి కేంద్రము, శరీరము పదార్థానికి కేంద్రం. పదార్థమయ జగత్తులో జీవిస్తున్నటువంటి వాడికి చావు అంటే చాలా భయం ఉంటుంది. ఎందుకంటే పదార్థం తప్ప వాడికి ఏం తెలియదు, కానీ చేతనత్వం తెలిసిన వాడికి కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. బ్రెయిన్ గురించి ఆధిపత్యం వచ్చినటువంటి వాడికి లైఫ్ ని కంట్రోల్ చేయడం తెలుస్తుంది. 3 ఉన్నాయి. పదార్థ విజ్ఞానం మాత్రమే మనకి తెలుసు, శరీరం లేకపోతే మనం లేవనుకుంటున్నాం. చేతనత్వ విజ్ఞానం తెలిస్తే, నాడీ సముదాయం మీద మీకు ఆధిపత్యం వస్తే, నాడీ సముదాయము భౌతిక శరీరంలో లేదు. అందుకే ఋషులు చెప్పినటువంటి శక్తి కేంద్రాలు, నర్వ్ సెంటర్స్ డాక్టర్స్ ఎనాటమీకి అందవు, బట్ దే ఎగ్జిస్ట్. అవి ఎగ్జిస్ట్ అవుతాయన్న దానికి ప్రూఫ్ ఏంటంటే అవి అక్కడ ఉన్నాయి, దాన్ని మీరు ఈ విధంగా చేస్తే మీకు ఈ శక్తులు వస్తాయని వాళ్ళు చెప్పి చేయిస్తారు మీ చేత. వివేకానంద ఛాలెంజ్ చేశాడు అమెరికాలో. మీరు నమ్మరంటారు, మీరు ఎవరో డాక్టర్ నమ్మనన్నాడు. 6 నెలలు నేను చెప్పినట్టు చెయ్యి, ఆ ఫలితాలు రాకపోతే అప్పుడు నన్ను అడుగు అన్నాడు, నేను చేయను అన్నాడు. కానీ వాడు డాక్టర్ అవడానికి ఎన్ని సంవత్సరాలు అవసరపడ్డాడు? మూర్ఖత్వం అర్థం చేసుకోండి, అది ఎంత మూర్ఖత్వం. 6 నెలలు అడిగాడు పాపం ఈయన చేయమని. నీకు చూపిస్తాను ఈ శక్తి ఎంత గొప్పదో అని. 6 నెలలు రెగ్యులర్ గాను. చేతనత్వ విజ్ఞానం, నర్వ్స్ సెంటర్స్ ఆసన ప్రాణాయామాలతో డెవలప్ అవుతాయి. బ్రెయిన్ దేంతో డెవలప్ అవుతుంది? లైఫ్ తో డెవలప్ అవుతుంది, శక్తితో డెవలప్ అవుతుంది, ఆజ్ఞాచక్రం మీద దృష్టితో డెవలప్ అవుతుంది. ఈ 2 కరెక్ట్ గా ఉంటే పదార్థం మంది చాలా బాగానే ఉంది, మన బ్రెయిన్, మన శరీరం, సారీ మన శరీరము, దాని శరీరానికి కావలసినటువంటి అన్ని అంగులు ఉన్నాయి. ఇంచేత 3 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, బాడీ. బాడీ గురించి ఈ కాలం డాక్టర్లకి చాలా తెలుసు, చాలా తెలుసు కాదు, ఇంకా బాడీ గురించి తెలియాల్సిన అవసరం లేదు, అంతా తెలిసిపోయింది. నర్వస్ సిస్టమ్ గురించి, ఎండోక్రైన్ గురించి డాక్టర్లకి చాలా తక్కువ తెలుసు, ఏబీసీడీల్లోనే ఉన్నారు భారతీయ యోగ విద్యతో పోలిస్తే. చాలా చాలా గ్లాండ్స్ అసలు ఎందుకు పనిచేస్తాయో, ఎలా పనిచేస్తాయో కూడా వాళ్ళకి తెలియదు. ఇదంతా కాకుండా అసలు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, అసలు బ్రెయిన్ యొక్క ఉపయోగం ఏమిటి, సహస్రార చక్రం అంటాం మనం దాన్ని ఆధ్యాత్మిక భాషలో. ఈ విజ్ఞానం అంతా కూడా మనం నెమ్మది నెమ్మదిగా నేర్చుకుందాం మనం. ఇంకా ఇవాళ ఏం చెప్పాను మళ్లీ మళ్లీ మీరు రిపీట్ చేసుకోండి. ఎవరైనా మైక్ తీసుకుని చెప్తారా నేను చెప్పిందంతా? ఇవాళ డాక్టర్స్ అనేవాళ్ళు ఉండరు అని అంటలే నేను. డాక్టర్స్ అందరూ ఈ విద్యనే నేర్చుకుంటారు అంటున్నాను. ఏంటి అంటే అక్కడ ఆహారంలో మార్పు తీసుకుంటే మీకు కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు మీకు వస్తాయి. అంచేత ఆయుర్వేదము అంటే రోగరహితమైనటువంటి జీవితం జీవించటంలో స్ట్రెస్ ఉంటుంది తప్ప రోగం వచ్చాక నయం చేస్తాం అనేటటువంటి మూర్ఖత్వం ఉండదు. రాబోయేటటువంటి మార్పు దాన్ని అర్థం చేసుకోండి. మీరు రోగం వచ్చాక ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ రోగం రావటం అప్పుడు చాలా జాలిగా చూస్తారు. రోగం ఎవరికైనా వస్తే అదేంటరా వీడికి రోగం ఎలా వచ్చింది అని. రోగం రాదు, ఆయుర్వేదం అంటే అది. ఇందువల్ల అంటే ఈ ఆహారం వల్ల. ఆహారానికి నేను మీకు ఫార్ములా కూడా చెప్పాను, 75% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, 25% కుక్కుడు ఫుడ్ తిన్న వాళ్ళకి రోగాలు రావు, గ్యారంటీ. అది ఉన్న రోగాలు పోతాయి ఎవరైనా సరే, వాళ్ళు ఏ రోగం ఉన్నా గ్యారంటీగా పోతుంది, ఇంక్లూడింగ్ క్యాన్సర్. అలా పోతున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ మనిషికి పెద్ద అదేం దౌర్భాగ్యం, రోగం తగ్గుతుంది అంటే ఆ పని చేయడు వాడు. రెగ్యులర్ గా చేయడు ఆ పని. పెరాలిటిక్ స్ట్రోక్స్ తగ్గిన వాళ్ళని చూశాను నేను జిందల్లో, వీల్ చైర్ లో తీసుకొచ్చారు నా కళ్ళ ముందే. నేను 9వ తారీఖున జాయిన్ అయ్యాను, అతను 12వ తారీఖున వచ్చాడు చిత్తూరు నుంచి. 28 ఏళ్ల వాడు, 3 ఏళ్ళు అయిందట పెళ్లి, పెళ్ళయి. ఇంజక్షన్ ఏదో ఇచ్చారట, రియాక్షన్ ఇచ్చింది, పెరలైజ్ అయిపోయాడు, తల ఒక్కటే తిప్పగలుగుతున్నాడు. సరే ఇంకా ఎన్ని మందులు వాడాలో అన్ని మందులు వాడేశారు, అమెరికాకు కూడా వెళ్ళొచ్చట. జిందల్లో అలాంటి వాళ్ళే వస్తారు కాస్త, ఈ ఫిల్మ్ యాక్టర్స్, పొలిటీషియన్స్ వీళ్ళే ఎక్కువ మంది కనిపించారు నాకు. 5వ రోజు అతను నడిచాడు, హీ వాక్డ్. అలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను నేను జిందల్లో. కేవలం ఇంతే ఆహారం, మీరు ఏమి చేయక్కర్లేదు, అర్థం చేసుకోండి దయచేసి. నాకు డయాబెటీస్ ఉంది మాస్టర్, నేను ఫ్రూట్స్ తినొచ్చా అని అడుగుతారు. నేను నిమ్మకాయ తినొచ్చా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అని అడుగుతారు. అక్కడ అడిగారు అందరూ, చాలా మంది. అలా అడిగిన వాళ్ళలో నేను కూడా ఒక నా డాక్టర్ని, ఇంతే మీరు అడుగుతున్నారు తప్పు అని అంటేనే మీరు తిని చూడండి ఏమి అవ్వదు. ఈ మధ్య నాకు విచిత్రమైనటువంటి రోగం పట్టుకుని అందుకు చెప్పాల్సి వచ్చింది. షుగర్ నిల్ అవుతోంది ఇప్పుడు, షుగర్ పెరగటం కాదు. ఇప్పుడు నేను స్వీట్స్ తినకపోతే షుగర్ నిల్ అయిపోయే ప్రమాదం ఉంది. మీ ముందే జరుగుతుంది ఈ మార్పులన్నీ కూడా. జిందల్ వెళ్లే ముందు ఎన్ని యూనిట్స్ ఇన్సులిన్ తీసుకునేవాడిని మీకు తెలుసు కదా, 64 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకునేవాడిని, 2 డయాబెటినిల్, 2 మెటాఫార్మిన్ టాబ్లెట్స్ తీసుకునేవాడిని. మాక్సిమం డోసేజ్ ఇట్ అది, ఇంకంతకంటే ఎక్కువ ఇవ్వలేరుట. అయినా షుగర్ ఎంత ఉండేది అంటే 200-300, ఇంత తీసుకున్నా కంట్రోల్ లేదు. వెళ్లిన 2వ రోజు కంట్రోల్ అయిపోయింది షుగర్. 2వ రోజు తీసేశారు మాత్రలన్నీ కూడా వాళ్ళు. మీరెందుకు మీరు ఆచరణ పెట్టక, కొంచెం నూనె వేసుకుంటా మాస్టర్, బీపీకి డాక్టర్ చెప్పాడు ఒకటి ఉప్పు మానేయాలని. వీళ్ళు ఏం చెప్పాడో తెలుసా, కొంచెం వేసుకుంటా మాస్టర్, వద్దురా బాబు నువ్వు బీపీ ఉంది, షుగర్ ఉప్పు వేసుకోవద్దు అన్నాడు. కాదండి కొంచెం వేసుకున్నాడు. సరేలే కొంచెం వేసుకున్నాడు. ఇంటికి వచ్చి ఏం చెప్పాడు, ఎవరైతే పాటిస్తారో ఉన్న రోగాలు పోతాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్, నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను ఆశామశిగా ఇవ్వటం లేదు, అదే కెమిస్ట్రీ రీడర్, సబ్జెక్ట్ తెలిసిన వాడిగా నేను చెప్తున్నాను. నేను మీకు విషయాలు తెలియని వాడిగా, ఎవడో రా మ్యాన్ గా కేవలం ఒక ఇమోషనల్ దాంట్లో వచ్చేసి ఏమీ చెప్పటం లేదు. కానీ ఈ మార్పు ఉండాలి మీలో. రోజుకి 75% మీరు తీసుకునేటటువంటి ఆహారము ఫ్రూట్స్ ప్లస్ రా వెజిటబుల్స్, పచ్చికూరలు 25% మీరు కుక్ చేసుకోండి. అందులో కూడా నూనె, చింతపండు, ఎండు మిరపకాయలు పూర్తిగా అవాయిడ్ చేసేయండి. వెల్లుల్లి తినొచ్చా, ఖచ్చితంగా తినొచ్చు. ఉల్లిపాయ తినొచ్చా, ఖచ్చితంగా తినొచ్చు. ఇంకోటి ఏం చెప్పాను, నీళ్లు 3.5 లీటర్ల నీళ్లు రోజుకి తాగాలి. మీరు రోగాలు ఉన్నవి పోతాయి, ఉన్నవి పోతాయి గ్యారంటీ. నేను చెప్తున్నా కదా, పోగొట్టుకున్నవాడిని నేను మీ ముందు ఉన్నాను కదా, ఎదురుకుండా. కొన్ని వేల మంది బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లో అంటే నేను చూసిన వాళ్ళు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు చాలా మంది ఆశ్రమానికి వస్తా ఉన్నారు, నేనే భయపడే వాళ్ళని రమ్మల్లే. న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంత శరదాం శతం.
ఆశ్రమం లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడకండి, ఎవరు, మౌనంగా ఉండండి.